వస్తూ ఉండడం. ఆ దేహ ప్రారంభంలో ఉన్నప్పుడు, ఏదైనా దేహ ప్రారంభంలో ఉన్నప్పుడు ఆ మనిషి కోరికతో సంబంధం లేకుండా పనిచేరు. ఆత్మకి శక్తి ఉంది, చైతన్యానికి శక్తి ఉంది, భగవంతుడికి శక్తి ఉంది, కానీ కోరిక శక్తి లేదు. ఈ దేహ ప్రారంభంలో ఏదైనా జరగవలసి ఉందనుకోండి, మీ కోరికతో సంబంధం లేకుండా జరుగుతుంది. జరగవలసినదనుకోండి, మీ కోరిక ఉన్నా జరగదు. అంటే మనం ఏమనుకుంటా అంటే, మనకున్న అజ్ఞానం వల్ల, మనకున్న అవిద్య వల్ల, మనకున్న అహంభావన వల్ల, అందులో గట్టిపడిపోయిన అహంభావన వల్ల మన కోరిక వల్ల ఆ పని అవుతుందని మనకు అనిపిస్తుంది. శక్తి కోరిక లేదు, శక్తి ఈశ్వరుడు. భగవద్గీతలో పొడుగున ఆయన చెప్పింది ఏంటంటే, ఒకటి ఈశ్వరుడు, రెండు భక్తి. ఒకటి భక్తి, రెండు ఈశ్వరుడు. ఈశ్వరుడు పాదాలను విడిచిపెట్టకండి, భక్తిని విడిచిపెట్టకండి. ఇది భగవద్గీతలో మొత్తం అని చెప్పింది. భక్తి లేని వాళ్ళు కూడా భక్తి నేర్చుకోవటం మంచిది. ఎందుచేత ఎలా చెప్తున్నారంటే, భక్తి వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది. మీకు ఏదైనా మానసిక ఆరోగ్యం వచ్చిందనుకో, ఏదో కారణం, కుటుంబంలో ఏదో సమస్యలు ఉంటాయి. సంసారం లేక ప్రతి సంసారానికి ఏదో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకుండా సంసారం ఉండదు. ఆ సమస్యలు బయట నుంచి రావచ్చు, లోపల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి రావచ్చు, లోపల నుంచి రావచ్చు, కానీ సమస్యలు లేకుండా సంసారం ఉండదు. ఈ సమస్యల వల్ల కూడా కొంత మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది, శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీకు మనసులో అనారోగ్యం వస్తే ఏదో ఏదైనా శరీరంలో కూడా అనారోగ్యం వచ్చేస్తుంది. కొంచెం లేట్ అవుతుంది, 10 రోజులు అటు ఇటు అవుతుంది. మనసులోకి మీకు అనారోగ్యం వస్తే తప్పనిసరిగా శరీరంలోకి అనారోగ్యం వచ్చేస్తుంది. మోక్షము, వైకుంఠము, ఆత్మజ్ఞానము, ఆత్మానందము, ఆత్మశాంతి అన్నీ అట్టి పెట్టండి. అన్ని సరే సరే, ఆ విషయాలు సరే సరే. అలా ముందు మీకు మానసిక శాంతికి, మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి భక్తి నేర్చుకోవాలి. ఉంటే సరే సరే, లేకపోతే నేర్చుకోవాలి. మనకి ఏదైనా నోయి ఉందనుకోండి, ఏడుస్తూ కూర్చోకూడదు, నేర్చుకోవాలి. మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని భరించలేకపోతున్నారు అనుకోండి, అయ్యా భరించడం నేర్చుకోవాలి. భరించలేకపోతున్నాం, భరించలేకపోతున్నాం అనుకోకూడదు. ఆ భరించడం కనుక నేర్చుకుంటే మీరే పూజిస్తున్నాడు దయ వస్తున్నాడు. అయ్యో పాపం ఇలా కష్టం వచ్చింది, జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు, కష్టాన్ని ఇబ్బందులు చాలా కష్టం ఉన్నాయి అని ఈశ్వరుని దయ వస్తున్నాడు. అన్నిటికంటే భక్తికి, భక్తికి కూడా భగవద్గీతలో చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ఎక్కువ ప్రాధాన్యం కొంతమంది కొన్ని సాంప్రదాయాల్లో భక్తికి అగ్రస్థానం ఇస్తారు, మీ నిష్కామ కర్మకి, మిగతా విషయాలకి, యోగానికి రెండో స్థానం ఇస్తారు. అంటే భగవంతుడి పట్ల మనకు విశ్వాసం ఉంటే, విశ్వాసం ముఖ్యమని, మనం చేసే యోగాభ్యాసాల కంటే కూడా భగవంతుడి పట్ల మనకు విశ్వాసం ముఖ్యమని. ఎందుకంటే భగవంతుడి పట్ల మనకు నిజంగా విశ్వాసం ఉన్నమాట నిజమైతే అవసరం లేని తలంపులు ఆగిపోతాయి. మనకి ఎక్కువ తలంపులు ఉపయోగమయ్యే తలంపులు, కొన్ని కొన్ని తలంపులు వస్తాయి యశానికి ఉపయోగపడవు, పరానికి ఉపయోగపడవు. ఆ తలంపులు ఎందుకు వస్తాయంటే, ఎక్కువ తలంపులు అంటే నిజంగా భగవంతుడైన మనకు భక్తి పాలకు తలంపు ఉంటే ఇతర తలంపులు వాటంతరవి తగ్గుతాయి. భగవంతుడైన భక్తి లేకపోతుంది, ఇతర తలంపులు ఎక్కువ వస్తాయి. అయితే ఇతర తలంపులు యోగాభ్యాసంలో ప్రాణాయామం చేయమని, ఇంకా మూర్తి ధ్యానం చేయమని చాలా చెప్పారు అనుకోండి, భక్తి వల్ల చాలా మటుకు తగ్గుతుంది. చాలా మటుకు అనారోగ్యం, స్ట్రెస్ తగ్గిపోతుంది. అంతే ఏం చేయాలంటే, దీనికి ముఖ్యంగా ఈ భక్తిని కాపాడుకోవటానికి మాటలు జాగ్రత్తగా మాట్లాడారు. కొంతమంది కంగారు కంగారు మాటలు మాట్లాడతారు, ఇంటికి వెళ్ళి పశ్చాత్తాపడతారు. మన శక్తిని ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలనుకోండి, సంస్కారాల నుంచి బయటపడడం, వాసనల నుంచి బయటపడడం, పునర్జన్మల నుంచి విడుదల పొందడం. మన తలంపుల వేగం వల్లే మనకు పునర్జన్మలు వస్తాయి. కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఎక్కువ అప్పు చేసేసారనుకోని ఉదాహరణకి, వచ్చి ఆదాయం అంటే వడ్డీ చేసుకోవడం సరిపోదు. ఏంటంటే మీరు ఏం సంపాదిస్తున్నారు, రేణిని పోయింది, రేణిని పోయినాము, వాళ్ళకి ఆదాయం వస్తుంది, అసలు అలా ఉంటాము, వడ్డీ చేసుకోవడం సరిపోదు. మన పని కూడా అలాగే ఆ శక్తిని వేస్ట్ చేసుకుంటున్నాం. మాటల ద్వారాను, అనవసరమైన తలంపుల ద్వారాను శక్తిని ఎక్కువ పాడు చేస్తాం. ఏదో సాధన చేస్తున్నాం, వచ్చిన సంపాదన అంతా వృద్ధి చేస్తే సరిపోయినట్టు ఏదో సాధన చేస్తున్నాం. సాధన చేసి అనవసరమైన తలంపులలో, అనవసరమైన మాటలలో పాడు చేస్తాం. ఈశ్వరస్ థాట్స్ అది. కృష్ణుడు ఏం చెప్తాంటే, వెంటనే చింతలు, వెంటనే కర్మలు చేయటం, ఎందుకు పరిచయాన్ని కోరికలు పెట్టుకున్న కోరిక మీ సంసారానికి ఉపయోగపడదు, మోక్షం పొందడానికి ఉపయోగపడదు, గాలిలో మేళ్ళ కట్టుకోవటం, వెంటనే కోరుకుంటూ జీవితాన్ని కడపడం. సరే, రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఆధ్యాత్మిక సాధనలో నియమములన్నింటిలోకి ఆహారం నేను ఉత్తమమైన ఇందుకడ జాగ్రత్త. కృష్ణుడు ఏం చెప్పాడంటే, యుక్తంగా రమణ మహర్షి గారు నిజంగా తినమంటే, కృష్ణుడు యుక్తంగా తినమన్నాడు. నేను నిజంగా తినమన్నాడేనా, యుక్తం నేను ఇద్దరు కంటే బాగా తినేయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంతమంది బెస్ట్ అంటే. యుక్తంగా తినటం కాదు, నిజంగా తినటం కాదు, తెలుగుగా తినమని అన్నారు. మీరు ఇంట్లో ఎంత తెలుగుగా తినమన్నారంటే, మీరు ఇంట్లో ఏదైనా మీ అమ్మాయి పెళ్లి పూర్చారు అనుకుని సంబంధం ఎలా ఉంటుంది ఎలా ఉండదు, లేదా మీ ఇంట్లో ఓ ఎకరం పొలం కొనుక్కుంటారు అనుకుని పొలం మంచిగా ఉన్నా కదా వేరే. మీ ఇంట్లో ముఖ్యమైన సమస్య వచ్చినప్పుడు మీరు తలకాయ ఎక్కడ పెట్టి ఎలా ఆలోచించుకుంటారు, ఏ పూట కూడా ఏ పూట కాకపోతే మీరు అన్నం తినేటప్పుడు అంత తెలివితేటలుగా తింటే మీ మనసు నిలబడుతుంది, కానీ లేకపోతే నిలబడదు. యుక్తంగా తినడం కాదు నిజంగా తినడం కాదు తెలివితేటలుగా తినడం అని చెప్పారు. అంటే అన్నం తిన్నాను చెప్పి ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండమని చెప్పారు. మనం ఏం చేస్తామంటే ఏ వ్యాపారం విషయంలో లేకపోతే జాగ్రత్తగా అలా చేస్తాం తిండి కడంగా జాగ్రత్తగా ఉంటాం. అలా కాదు మీ వ్యాపారం విషయంలో మీ ఇంట్లో పెళ్లిళ్ళ విషయంలో మీరు అంత జాగ్రత్త ముఖ్యమైన సంఘటన విషయంలో మీ ఇంటి కడ ఎలా జాగ్రత్తగా ఉంటారు తిండి తినేటప్పుడు ఏ పూట కాకపోవటం ఏ క్షణానికి ఆ క్షణం అతి జాగ్రత్తగా ఉండాలి తిండి తినే. దాని వల్ల ఏమవుతుందంటే మీకు బాసిల్లో వచ్చే ఒత్తిడి తగ్గుతుంది. తిండి కడ జాగ్రత్తగా ఉంటే బాసిల్లో వచ్చే ఒత్తిడి తగ్గుతుంది. తర్వాత ఏ సమస్యలు ఉంటాయి, ఒకరోజు భీమవరం రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు అది ఈ పక్కన రైలు బండి దాటి ఈ పక్కన చేపట్టాడు. ఎంతసేపు అక్కడ కూర్చుంటే ఏమన్నా మా పక్క వెళ్తున్నామంటే ఆ పక్క వెళ్ళడం ఏంటంటే రైళ్ళ మీద వెళ్ళిపోగలుగుతానని కూడా అంటాడు. ఓ రైలు వెళ్ళిపోయి ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు వస్తున్నాడు మీ ముందుకు అది వెళ్ళిపోగలుగుతానని కూడా. తర్వాత నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు వస్తుంటే ఐదు మందికి అది వెళ్ళిపోయి 24 గంటలు ట్రైన్ తిరుగుతుంటే రైలు మీద వెళ్ళడానికి కూర్చుంది. అలాగే జీవితం పొడుగుని ఏవో సమస్యలు వస్తాయి ప్రతి కుటుంబం. ఈ సమస్యలు అయిపోయిన తర్వాత మన ఏదో భక్తిని అభివృద్ధి చేసుకుందామంటే ఈ రైళ్ళ మీద వెళ్ళిపోయాక బద్దు దాటి కూడా ఎటువంటి మీరు అంతే. మీరు చనిపోయే వరకు ఏదో సమస్యలు ఉంటాయి. మీ పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయింది అనుకుంటారు మీ మనంలో సమస్యలు తెచ్చి పెడతారు. అంటే సమస్య ఏదో రూపంలో వస్తాయి. మీ అనారోగ్యంలో సమస్యలు రావచ్చు, అనారోగ్యం లేకపోయినా కుటుంబ సభ్యులు రావచ్చు, మన ఏదో మీటింగ్ బాధ్యమంగా వచ్చి వచ్చి లోపల నుంచి వచ్చింది. లోపల నుంచి వచ్చి ఎలా వస్తుందంటే కామక్రోధాల నుంచి లోపల నుంచి ఒత్తిడి వస్తుంది. బయట నుంచి వచ్చే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కొంచెం చేరేస్త మనుషులు ఉంటారు, చెక్క మనుషులు ఉంటారు ఇంట్లో కొంటున్నారు. మనం చెప్తే నిండ్ర వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు తెచ్చేవాళ్ళు అయిపోతారు మనం కూడా తెచ్చవడం తయారు. బయట వచ్చి తెచ్చి పెట్టేస్తారు వాళ్ళు. మనం సుఖంగా ఉండేవాడు మనం ప్రార్థన చేసుకున్నాడు. అంటే మీ ఇబ్బందులు పడి మీరు మీ ఇబ్బందులను తట్టుకుని మీ భగవంతుడిని మనసు నిలబెట్టుకుంటూ ఆలోచించని ఆడదు. అంటే సమస్యలన్నీ పరిష్కారం అయ్యాక నేను బట్టలు అభివృద్ధి చేసుకుంటానంటే రైళ్ళు నీళ్ళు ముందుతారా బదులు ఆడతా వాడి పరిస్థితి ఎలా ఉందో మన పరిస్థితి కూడా అలా. తర్వాత మన వాళ్ళు ఇప్పుడు బాబా గారు ఉన్నారు, అది పూజలు అవి చేస్తారు, అది శివుడికి అయితే అభిషేకాలు చేస్తారు, విష్ణువును అలంకరిస్తారు, కుమారస్వామి గారికి ఏమో అభిషేకాలు అక్కర్లేదండి, తర్వాత అలంకారం అక్కర్లేదు వాళ్ళని చూసి వెళ్ళిపోతేసారి వారి దర్శన ప్రియుడు. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, కుమారస్వామి దర్శన ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు. ఓ నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతే సరిపోదు. ఇవన్నీ మనం ఏమనుకుంటున్నాం పుణ్యం వస్తుందని. అసలు పైన కనిపించే విషయం అది, ఈ పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది మాట పైన కనిపించే విషయం అది. అంటే పుణ్యం వస్తుందని చెప్తేనే కానీ మనం ఆ పని చెయ్యం. అసలు మన పెద్దలు ఈ సాంప్రదాయంలో రోజు మీకు అవకాశం ఉంటే రోజు ఒకసారి గుడిలోకి వెళ్ళండి, లేకపోతే వారానికి ఒకసారి అయినా గుడిలోకి వెళ్ళండి, ఏదో పూజ చేసుకున్నాను ఏదో పెద్దలు చెప్తారు, ఎప్పుడు మీకు అవకాశం ఉంటే అభిషేకం చేసుకోండి, లేకపోతే ఇంటికాడ మీకు దేవుడు పట్టణం దగ్గర పూజ చేసుకోండి చెప్తారు. దానివల్ల పుణ్యం వస్తుంది. అసలు రహస్యం అది కాదు, కేవలం పుణ్యం వస్తుంది రైతే, పుణ్యం కూడా అనుభవిస్తే పోతుంది, పాపం కూడా అనుభవిస్తే పోతుంది. పాపం ఉండదు పుణ్యం ఉండదు, పుణ్యం ఏమో సుఖరూపంలో పోతుంది, పాపం ఏమో దుఃఖరూపంలో పోతుంది. అసలు మన పెద్దలు మన సాంప్రదాయాన్ని ఎందుకు పెట్టారంటే మీరు పూజ శ్రద్ధగా చేస్తాంటే అభిషేకం శ్రద్ధగా చేస్తానంటే నీకేమవుతుందంటే కామక్రోధాలు తప్పితే మనిషికి వచ్చే చాలా వికారాలు కామక్రోధాల నుంచి ఈ రజోగుణం నుంచి ఆ కామక్రోధాలు వస్తా ఉంటాయి. కామవేష క్రోధవేష రజోగుణ సమద్భవం మనకి కోపం వచ్చేస్తాం, ఒకసారి చాలా కోపం వచ్చేస్తాం. ఆ కోపం వచ్చినప్పుడు కండరాలు కూడా దీసిపోతాయి, లోపల కండరాలు ఏంటి నరాలు ఏంటి దీసిపోతా ఉంటాయి. చాలా ఎముకలు కొంతమందికి ఎముకలు బాధ ఉంటే ఎముకలు కూడా లాగుతూ ఉంటాయి, కొంతమందికి ఏదైనా విటమిన్స్ అవి తక్కువటం లేదో. అలాగే మీ కోపం ఎక్కువ తెచ్చేసుకుంటారు కొన్ని కోపం నర్వస్ సిస్టమ్ తర్వాత కండరాలు కూడా పట్టేసినట్టు ఉంటాయి. తర్వాత ఎవరైనా మీకు ఏ కారణం వల్ల మనసుకు గాయం తగిలింది అనుకోండి, ఉదాహరణకి ఏ కారణం వల్ల మీ మనసుకు గాయం తగిలనుకోండి, ఆ గాయం అస్తమాన్ని రేపుకోకండి. మీకు ఏదైనా పువ్వు పడింది అనుకోండి చేతికి ఏం చేస్తారు అస్తమానం కలుపుకోరా పుండి ఆ ఇంటి నుంచి రాస్తారు అలా మీకు చేస్తే మీ మీద తగ్గిపోతుంది. కోటి పుండి తగ్గదని చెప్తారు, కోటికి పుండి పడితే ఇంకా మిగతా కోతలు ఆ పుండిని తగ్గనేమో ఇంకా చూడటానికి వచ్చి ఆ పుండి ఎలా ఉందని చోటేసి వెళ్ళిపోతాను. కోతికి పుండి పడకూడదు కానీ మిగతా కోతలు దాని ఆ పుండి తగ్గిన పరామర్శకు వచ్చి శుభ్రంగా చురికేసి ఆ పుండి వెళ్ళిపోతాను, ఆ పుండిని తగ్గచ్చేసారు. దాని కోతి పుండి అంటారు, దాని తగ్గిన మిగతా కోతలు తగ్గనకూడదు. అలాగే మీరు ఏం చేయాలంటే మీకేదైనా మనసుకు గాయం తగిలింది అనుకోండి, ఏదో కారణం దాన్ని అస్తమానం కెనుక్కుని మనకు మా మనసుకు గాయం తగిలింది ఫలానా వాళ్ళ మనకు మా మనసుకు గాయం తగిలింది అలా అనుకోవటం మానే అనుకోవడం మానేస్తే నెమ్మదిగా తగ్గిపోతుంది సూచికతో. కదా మీకు ఎవరైనా అపకారం చేశారనుకోండి అపకారం మీకు ఏ రూపంలో వస్తుంది, జ్ఞాపకం రూపంలో వస్తుంది. జ్ఞాపకం లేదండి అపకారం లేదు, వాళ్ళు ఆ ఫలానా వాళ్ళు నాకు అపకారం చేశారని జ్ఞాపకం ఆ తలం పోతాను అనుకోండి మీకు అది ఏం చేయగలుగుతున్నాను ఆ తలంపు మటుకు రిపీటెడ్గా వస్తుందంటే మీకు అప్పుడు చెరికేసినట్టు ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టారనుకోండి, వాళ్ళు నన్ను బాధ పెట్టారు, వాళ్ళు ఆడబడిచి మమ్మల్ని బాధ పెట్టింది, మా అత్తగారు బాధ పెట్టారు ఇలా అస్తమానం అనుకుంటా ఉంటారనుకోండి, లోపల రజోగుణం పెరిగిపోయింది. లోపల రజోగుణం పెరిగిపోతుంది. అలా అనుకోవడం మానేస్తే రజోగుణం తగ్గిపోతుంది, నిన్నగా అనుకోవడం మానేయడంలో సత్వగుణం. అంతేగా దత్తాత్రేయులు దత్తాత్రేయుడు జయంతి. దత్తాత్రేయులు మన నేర్చుకుని రమణ మహర్షి గారు కూడా నగ్గు నిధులు దత్తాత్రేయుడు గురించి చెప్పేవారు. సాయిబాబాను కొంతమంది దత్తాత్రేయుడు అవతారం అంటారు. దత్తాత్రేయుడు మన భారతదేశంలో జన్మించినటువంటి అవతార పురుషుల్లో దత్తాత్రేయుడు హిమూర్తి స్వరూపం. భారతదేశంలో జన్మించిన 21 ముఖ్యమైన అవతారాలు 21 చెప్తారు. భారతదేశంలో వచ్చిన అవతారాలు 20 అందులో దత్తాత్రేయ కప్పుడు. దత్తాత్రేయుల్లో గొప్పతనం ఏంటంటే ఆయన ఎప్పుడూ ఎవరిని విమర్శించడం, ఎవరిలో ఏ మంచి గుణం ఉంటే ఆ మంచి గుణానికి ఆయన నేర్చుకుని మీరే నా గురువు అనేవారు. పలానా మంచి గుణం నిన్ను చూసి నేను నేర్చుకున్నాను, పలానా మంచి గుణం నిన్ను నేను చూసి నేర్చుకున్నాను, పలానా మంచి గుణం నిన్ను నేను చూసి నేర్చుకున్నాను. అలాగే ఆయన ఎన్ని మంచి గుణాలు అయితే ఆయనలో ఉన్నాయో ఈ గుణం పలానా వాళ్ళ దగ్గర నువ్వు ఏకాగ్రత నీ దగ్గర నేర్చుకున్నాను, మంచితనం నీ దగ్గర నేర్చుకున్నాను, పవిత్రత నీ దగ్గర నేర్చుకున్నాను, మాటల సౌమ్యత్వం పలానా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. ఇవే మొత్తం ఎవరి దగ్గర ఏది మంచి నేర్చుకుంటే వాళ్ళందరూ నా గురువులు అని చెప్పారు దత్తాత్రేయ. మీరైనా మంచిగా నేర్చుకున్నారు అనుకోండి పలానా గారు నా గురువు అని చెప్పేవాడు దత్తాత్రేయ. ఆయన స్వయంగా అవతార పురుషుడు అయినప్పుడు అసలు ఇందులో రహస్యం ఏంటంటే మనం సత్యాన్వేషణలో ఉంటే కళ్యాణ గుణాలు వచ్చి మనం భరిస్తాయి. మనం కనుక సత్యాన్వేషణలో కనుక ఉంటే కళ్యాణ గుణాలు ఆ గ్రేట్ క్వాలిటీస్ ఆ గుడ్ క్వాలిటీస్ ఆ నోబుల్ క్వాలిటీస్ అన్నీ వచ్చి మనల్ని భరిస్తాయి. అంటే మీరు ఏం చేయాలంటే ఏదైనా మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, దుఃఖం వచ్చిందనుకోండి, కంగారు పడిపోకండి. మరి మానిక్షేజీ నేర్చుకోండి. మానిక్షేజీ నేర్చుకుంటే మీకు ఒత్తిడి మనసులో ఒత్తిడి తగ్గిపోతుంది. మనసులో ఒత్తిడి పెరిగితే సాహస్రానికి వచ్చేస్తుంది. మనసులో ఒత్తిడి కనుక తగ్గితే అది మూలంలోకి వెళ్ళిపోతాం. ఇంగ్లీష్లో కూడా రూట్ వరడు అంటారు. గో రూట్ వరడు గోస్ గోస్కి రూట్ వరడు గో. అలాగే ఇక్కడ రూట్ టాక్ ఏంటంటే దేహాభిమానం. దేహము అనే కలంపు దాని రూట్ టాక్ అంటారు. మీకు దేహాభిమానం రెండు కారణాలు వస్తుంది. ఒకటి అహంకారం, రెండు మమకారం. అహంకారం మమకారాలకు మిశ్రమైన దేహాభిమానం. ఈ దేహాభిమానాలు దేహంతో ఏ తలంపు అయితే తాదాత్యం పొందుతుందో అది తలంపు ఏ కానీ దాని రూట్ టాక్ అంటారు. ఆ రూట్ టాక్ లేకుండా అసలు మీకు ఏ తలంపులు రావు, మంచి తలంపులు రావు, చెడు తలంపులు రావు. బాగా అర్థం చేసుకోండి. మీరు గాఢ నిద్రలోంచి జాగ్రత్త వ్యవస్థలోకి రాగానే రూట్ టాక్ వస్తుంది. రూట్ టాక్ అంటే దేహంతో తాదాత్యం పొందినట్టు ఈ దేహం మీద తలంపు వచ్చేస్తుంది. అది తలంపు. అది ఆ తలంపు వచ్చాక మిగతా తలంపులు వస్తాయి. కానీ ఆ తలంపు లేకుండా మిగతా తలంపులు రావస్తాయి. అంటే తలంపులన్నీ దేని మీద ఆధారపడ్డాయి? ఈ మొదటి తలంపు మీద, మొదటి తలంపు మీకు లేకపోతే ఇతర తలంపులు రావు. ఈ తలంపులన్నీ దేని మీద ఆధారపడ్డాయి? ఈ మొదటి తలంపు మీద ఆధారపడ్డాయి. అంటే మనం ఏం చేయాలంటే పెద్దగా ఏం చెప్తారంటే మీరు ఏదో అన్నం తెలుస్తున్నారు, బట్టలు కట్టుకుంటున్నారు, ఇంటికాడ ఏదైనా పని ఉంటే పని చేసుకుంటున్నారు, చాలా పనులు చేసుకుంటున్నారు. ఇంటికాడ వ్యవసాయం చేసుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, వ్యాపారం చేసుకున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సరే కొత్త ఉంది కాబట్టి ఏదో వృత్తి ఉండాలి, ఏదో పట్టుపోషణ చేయడానికి ఏదో వృత్తి ఉండాలి కదా. ఏదో వ్యవసాయం మరొకటే మరొకటే వ్యాపారం ఇవన్నీ పనులు అనుకుంటున్నాం. వ్యవసాయం ఎడతాం, పని చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, అది పని. అన్నం తెలిసినా అదొక పని, బట్టలు కట్టుకుంటున్నాం అదే పని, మీరు బట్టలు కావాలనుకోండి బజార్లకు వెళ్ళి కొన్ని తెచ్చుకుంటున్నాం అదే పని. శాస్త్రంలో ఏమనుందంటే నేను చేసిన పనులన్నీ కూడా నేను పెద్ద 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 పనులు అనుకున్నారు. ఈ పెద్ద పెద్ద పనులు కాదు అని రెండో పక్షం పనులు అన్నారు. మీరు 100 కోట్లు సంపాదించారని అనుకుంటున్నాను. 100 కోట్లు సంపాదించిన రెండో పక్షం కానీ మొదటి పక్షం కాదు. నిజమైన పని ఏంటంటే, వాస్తవమైన పని ఏంటంటే దేవంతో ఏ తలం పోయితే తాదాక్ష్యం పొందుతుందో ఆ తాదాక్ష్యం నుంచి ఆ జీవలక్షణాల నుంచి విడుదల పొందటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నమే అది ఒకటి నిజమైన పని. మిగతా ఇల్లు విద్యాపొందని చెప్పాలి. మిగతా ఇల్లు ఇంటికి నీ శరీర ఏర్పడికి నీ శరీరం ఉంది కాబట్టి ఏదో తినాలి, మనం ఏదో ఆ తింటే కానీ శరీరం నిలబడదు, ఏదో దాన్ని ఏదో దాని శరీరాన్ని మెయింటైన్ చేయాలి. అలాగే మనం కారు మెయింటైన్ చేసినట్టు శరీరం ఏదో మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆ కారుకి పెట్రోల్ ఎలా పోస్తే కొన్ని తిని పెడతా ఉండాలి దీనికి, అలాగే ఏదో చేస్తూ ఉండాలి పెట్టి మెయింటైన్. కానీ ఇది పెద్ద పండుగ అది రెండో పక్షం. కానీ దేహంతో ఈ దేహం నాది, ఈ దేహం నేను అని ఏతరం పైన తాదాక్ష్యం పొందుతుందో దాంట్లోంచి విడుదల పొందడం కంటే మించి పని, మించిన పని, దాంట్లో సమానమైన పని అసలు సృష్టిలో లేదు. మిగతా అన్ని విద్యాపనులు అంటే శరీరం ఎంత నిజము, లోకం ఎంత నిజము, అవన్నీ విద్యాపనులే. కానీ మిగతా పనుల వల్ల నువ్వు అసత్యం నుంచి బయటకు రాలేదు, అవిద్య నుంచి బయటకు రాలేదు, అజ్ఞానం నుంచి బయటకు రాలేదు. మరి నీ నిజమైన పని దేహాభిమానం నుంచి నువ్వు బయటకు వచ్చే పని నిజమైన పని. అది ఏంటంటే మోక్ష వాసనాశనం చేస్తుంది, మోక్ష స్థితిని కలగజేస్తుంది. ఆ ఒక్క పని అది నిజమైన ఏ పని అయితే దానికి కొంతమంది సాధన చేస్తున్నారు, కొంతమంది ఏదో ప్రయత్నం చేస్తున్నారు అహంభావాల నుంచి తొలగి బయటపడటానికి. కానీ అది ముఖ్యమైన పని, మిగతా పని అనేటువంటిది ముఖ్యమని అది మీరు ఎవరు గ్రహించుకున్నారు? అది ఒక పట్టణం పోదదు, మాట కడం జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరైనా విమర్శించారనుకోండి, వారు విమర్శించారు, వారు విమర్శించారు, వారు విమర్శించారని పక్కోటితో అస్తమానం చెప్తా అంటనుకోండి, మూలతలం బలుపు. మీ కోళ్ళ మంచిది కదండి, మా కోళ్ళ మంచిది కదా, మా కోళ్ళ మంచిది కదా అని అస్తమానం ఎవరైనా చెప్తారు, మీ మూలతలం బలుపు. ఏ దానివల్ల కలిసి వచ్చేది లేదు, దానివల్ల కలిసి వచ్చేది లేదు. మా కోళ్ళ మంచిది కదా చెప్పడం వల్ల ఆ కోళ్ళ బాగుపడదాము, ఆ కోళ్ళ బాగుపడదాము. తర్వాత మా అత్తగారు నన్ను నన్ను మంచిది కాదని మాట జ్ఞాపకం ఉంటుంది, కానీ అది బాగుపడతాను బయటకుంటే. ఇది సైన్స్. ఓ నీ కోళ్ళ మంచిది కాదంటే అనుకో, ఆ కోళ్ళ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుంటుంది, కానీ అదే మనం మంచివాళ్ళు కావాలన్నారు బాగుపడదామని తలంపు అది రాదు. ఇంతకంటే మీరు విమర్శించే బుద్ధితో చెప్తున్నారు, కానీ మీ కోడలు బాగు చేసే బుద్ధితో మటుకు మీరు చెప్పటండి. మీకు సద్బుద్ధి ఉంటే మీ కోడలు ఒంటరిగా కూర్చోబెట్టి మేళా నడుచుకోవాలి, ఇలా నడుచుకోవాలి, మీ భవిష్యత్తుకి మంచిది అని చెప్పాలి. అది సత్వగుణంతో చెప్పాలి, ఇంపుగా చెప్పాలి. తక్కువ మాట్లాడటం నేర్చుకోవాలి, ఎక్కువ పని చేయటం నేర్చుకోవాలి. మీకు మంచిదే, మాకు మంచిదే, భారతదేశానికి కూడా మంచిది. అంటే మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలంటే ఒంటరిగా కూర్చోబెట్టి ఎలా చెప్తే వాళ్ళు బాగుపడతారు, అలా చెప్పాలి. కానీ విమర్శించడం వల్ల ప్రయోజనం లేదు. అది బాగుపడడం విమర్శ జ్ఞాపకం పెట్టుకుంటారు, అక్కడి నుంచి కక్షలు పెట్టుకుంటారు. అది ఒంటరిగా కూర్చోబెట్టి టూ పాయింట్ చేయాలి. ఆవిడ ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య ముందు మీరు అర్థం చేసుకోవాలి. మీ అత్తగారు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్నారనుకోండి, ఆ సమస్య ముందు మీకు అర్థం అవ్వాలి. అర్థమయ్యి ఆవిడకి అర్థమయ్యేలా చెప్తే సమస్యలు ఎవరు బయటకు వస్తారు, మీ పట్ల కృతజ్ఞతగా ఉంటారు. ఇంట్లో బంగారు అద్భుతం గొప్ప కాదు, మనస్సు బంగారం. ఇంట్లో బంగారం ఉంటే మోగం వస్తుంది, మనసులో బంగారం ఉంటే మోక్షం వస్తుంది. ఇంట్లో ఎంత బంగారం ఉన్నా మన శరీరం మరణించాక అది మనకు కూడా రాదు, మన మనసులో ఉన్న బంగారం మటుకు కూడా వస్తుంది. మీకు ఉదాహరణ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. మనం ఎవరిని ద్వేషించి ఎవరిని బాగులేదు. ఇప్పుడు మీరు ఎవరైనా మాట్లాడుతున్నారని నాతోటి, మీరు ఎందుకు మాట్లాడతారని నేను తెలుస్తాను, దానికి నేను చెప్పకు. అసలుతో మాట్లాడుతున్నారా, అది విరోధంతో మాట్లాడుతున్నారా, శ్రీ సాయిబాబు గారిని నేను పైకి చెప్పకపోయినా ఏం మాట్లాడుతున్నారో తెలుస్తాను. బాబాగారు ఒకసారి ముఖం మీద చెప్పేసుకోండి. అంటే అలా కూడా ఎందుకు చెప్పడంటే వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు ఏదో బాగుపడుతున్న ఉద్దేశం మీద అలా చెప్పేవాడు. అంటే వాళ్ళ సీనింగ్ అట్ట చేయాలని బాబాగారు ఉద్దేశం కాదు, కొన్ని కొన్ని విషయాలు చాలా కఠినంగా చెప్పేవాడు. అసలు ఇక్కడ కూర్చుని ఎవరో తిరుగుతున్నాడు, తల్లి తెలుసుని ఎవరో తిరుగుతున్నాడు, ఈరోజు బుద్ధిమంత వచ్చినాడు, ఇది బుద్ధిమంత ఏదో అని పెట్టడం కృషి ఏదైనా కూర్చుని తిరుగుతున్నాడు. బాబా ఇలా ఓపెన్ ప్లేస్లో కూర్చున్నారు, ఒక తండ్రి పిల్లడు అక్కడ మరో విసర్జన చేశాడు, ఒక పండు వచ్చి తింటాను. బాబాగారు ఏమన్నారంటే ఆ పిల్లలు విసర్జించిన మలం ఏమో పండు తింటాను, ఎవరో మనం ఊపిస్తున్నారో, ఇలా ఎంతమంది మనం తింటానో అడిగాడు. నేను మలం తింటున్న పని బాగుపడింది జ్ఞానం లేదా, ఒక భగవద్గీత అధ్యయనం చేసుకోవడం, భాగవతం పారాయణం చేసుకోవడం, బాగుపడి ఎంత చేయటం, ఎవరో ఒకరు మలం తింటే తింటాయని. బాబాగారు ప్రాక్టికల్కే ఎక్కువండి, ఆయన దగ్గరికి వచ్చేవాడికి ఒక కోపం ఎక్కువ, ఆయన చేయండి వాడు బుద్ధిమంతులు అనుకుంటున్నాడు, ఆయనకు కోపం ఎక్కువ. కానీ ఆయన బుద్ధిమంతులు నాకు ఎంతంటే లోపల విషయాలు సాయంత్రంలోకి వస్తే అంటే నాకు తెలియదు. మొత్తం ఏం చేస్తున్నారు, దాక్షపాలు అందకపోతే దాక్షపాలు పొలగానే ఉంటాను చూడండి. కాళిదాస ఏమన్నాడు అంటే నీకు అన్ని భోగాలు ఎదుర్కొన్నాను, కానీ భోగాలు నేను నీకు వికారం కలగకూడదు, నిజం ఇట్ ఈజ్ ట్రూ స్టేట్, ఇది రాయల్ స్టేట్, ఇది ఫైట్ఫుల్ స్టేట్. నీకు అన్ని భోగాలు ఎదురుకుండా ఉండాలి, అందులో కూడా వికారం కలగకూడదు. పూర్వజన్మలో మనం అనుభవించిన భోగాలు ఈ జన్మ రోగాలు కింద వస్తుందని చెప్తారు పెద్ద. ఒకసారి బాబా గారికి ఎవరో విష్ణు సహస్రనామాలు, బాబా గారు అందరితో విష్ణు సహస్రనామాలు చదవని ప్రోత్సహించేవాళ్ళు. ఒకసారి ఎవరో విష్ణు సహస్రనామాలు చెప్పి తెచ్చి చెరువులో బాబా ఈ పుస్తకం దగ్గర నుంచి నేను సంతేసుకొస్తాను మళ్ళీ వచ్చి పట్టిపోతాను. అది కోప ద్వారా తెలుసు బాబాకి, ఆడ వచ్చేటికి ఆ విష్ణు సహస్రనామాల పుస్తకం కూడా ఇచ్చి నీకు ఇంకోటి ఇచ్చి ఈ పుస్తకం నేను పట్టుకెళ్ళి బాబు అని చెప్పి ఆడ పట్టిపోయాడు. నా విష్ణు సహస్రనామాల పుస్తకం ఏదైనా అడవచ్చు, నేను పరాణవాడికి ఇచ్చాను, నేను పరాణవాడు పట్టుకెళ్ళాడని చెప్పాడు. అక్కడి నుంచి నా పుస్తకం ఏంటంటే కోపం వచ్చేస్తున్నాడు చెప్పాడు. అప్పుడు చెప్పారు బాబు ఇంకా నీ పుస్తకం వాళ్ళకి ఇంటికి ఇచ్చానంటే నీ కోపం ఎంత ఉందో చూడటానికి చెప్పాడు. నీ కోపం ఎంత ఉందో నీకు తెలియాలి, నీకు తెలిస్తే కదా నువ్వు పంపకు అంటూ. ఇలా బాబా ఏం చేశారంటే ప్రాక్టికల్ ప్రతిదీ చేసి చూపించేవారు వాళ్ళని. బాబాగారు మీరు ఎలా కూర్చోలేదు, మీరు పూర్వజన్మలేటువంటి కూడా చెప్పగలరు. బాబాగారు మహిమాన్వితుడు, మీ గౌరవంలో దగ్గర విరోధం అనుకున్నా, ఈ రోజు మీ జన్మలో మీరు అంతకు ఎంతకీ విరోధంలో ఎంచుకుంటున్నారో దీనికి పూర్వజన్మ కారణం కూడా బాబా చెప్తారు. అంటే బాబాగారు కూడా ఎందుకు చెప్పారంటే ఈ మాట్లాడి నాకు ఇన్స్టర్ మీద భగవంతుడి మీద విశ్వాసం పెరగడానికి ఇవన్నీ ఈ మహిమలు కూడా ఎందుకు చేసి చూపించారంటే భగవంతుడిని వాడు ఉన్నాడు, వాడి మీద విశ్వాసం పెంచడానికి ఈ మహిమలని చేసి చూపించారు. ఒకటి మనం ఎప్పుడు బాగుపడతామంటే భగవంతుడి మీద పూర్ణమైన భక్తి ఉండాలి, భగవంతుడి గురించి మనం ఏమి కోరుకోం. అప్పుడు ఏంటంటే మన బుద్ధి బాగా ముగ్గుతుంది, మన బుద్ధి బాగా పక్కనకి వస్తుంది, నిశ్చింతి వస్తుంది. అసలు మనం ఏమైనా అడిగామంటే ఇంకా మనం అది దానికి ఇంకా పొల్యూట్ అయిపోతుంది, మైండ్ పొల్యూట్ అయిపోతుంది. అడగకుండా వచ్చిన దానికి అడిగి తెచ్చుకున్న దానికి చాలా తేడా ఉంది. అడిగి తెచ్చుకుంటే మన బంద్ వస్తుంది, అడగకుండా వచ్చిన వాటికి మన బంద్ అవుతుంది. సరే సాధనకి ముఖ్యమైన బాబా చెప్పింది ఏంటంటే సాధనకి ఏదో కొంతమంది ముక్కులో దాన్ని చూసుకుంటున్నారు, కొంతమంది దాన్ని గురువులు అంటున్నారు, ఏదో అదంటున్నారు, ఇది అంటున్నారు. మళ్ళీ పక్కవాళ్ళని చూసుకోకుండా 4-5 గంటల 3-5 గంటల ఇలా కూర్చుంటున్నారు. ఏదో కొన్ని చాలా పద్ధతులు ఉన్నాయి, ధ్యాన మార్గంలో చాలా పద్ధతులు ఉన్నాయి, ధ్యానంలో చాలా పద్ధతులు ఉన్నాయి. మీకు అహం పరిపూర్ణమైన ప్రేమ, లవ్ గోర్ ఆఫ్ లైఫ్ అని జీవించే లవ్ ఏంటంటే ప్రేమ బాబాజీ. వాట్ ఈస్ ది గోర్ ఆఫ్ లైఫ్? లవ్ ఈస్ ది గోర్ ఆఫ్ లైఫ్. మీరు ప్రేమ పూరితమైన మనస్తత్వం కలిగి ఉంటే కోరిక క్షమించదు కానీ ప్రేమ క్షమిస్తుంది, కోరిక అడుగుతుంది కానీ ప్రేమ అడగదు, కోరిక అడుగుతుంది ప్రేమ ఇస్తుంది. మీకు పరిపూర్ణమైన ప్రేమ కనుక మీకు అలవాటు పడితే ఈ దేహాభిమానం అహంభావనే పోతున్నాయి బాబా చెప్తే. భగవంతు పట్ల మీకు పూర్ణ విశ్వాసం, గురువు పట్ల కానీ, సమాజం పట్ల కానీ మీకు పూర్ణ ప్రేమ, ప్రపంచం పట్ల కానీ మీకు పూర్ణ ప్రేమ కలిగింది అనుకోండి, అసలు మీ ప్రయత్నం లేకుండా అహంభావన పోతుంది. అయితే మనలో ప్రేమతత్వం ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఆ ప్రేమతత్వాన్ని కల్టివేట్ చేసి వాళ్ళు కూడా అహంభావన ఉండిపోతున్నారు. అది బాగా మనకి చిట్టుబడిపోయింది, బాగా బలపడుతుంది. అటు ఇటు దూకునే కథలంతా గట్టిగా స్టార్ట్ అవుతుంది. అది ఒక ప్రేమతత్వమే, దాన్ని అటు ఇటు ఊహించి షేప్ చేసి బయటకు పోబడుతుంటాను. కొంతమంది సమాజం మీద అటువంటి ఇంట్లో వాళ్ళని కూడా ప్రేమించరు, సమాజాన్ని ప్రేమించక్కర్లేదు, ఇంట్లో వాళ్ళ మీద కూడా ప్రేమ. లేదు, మనం మొదలుగా అనవసరం విషయాలు కల్పించుకోవడం, ఏదో సరిగ్గుకోవాళ్ళు పెట్టుకున్నట్టు అస్తమాని మనసు ఏదో గోళ్ళ కట్టుకుంటాం. వీళ్ళు మంచివాళ్ళని, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు తెలియని వాళ్ళని, వీళ్ళు తెలియకపో, ఏదో అనవసరం గోల్డ్ ఏదో కట్టు, మనలో మనమే గోళ్ళ కట్టుకుని వాళ్ళని ఇరుక్కుపోతున్నాము. అంటే మీరు అభిషేకాలు చేసినా, జపాలు చేసినా కేవలం అక్కడ పుణ్యం వస్తుంది రైతే, అదే లేదు కాదు. లోపల అజ్ఞానంలోంచి విడిగా పొందడానికి సహకరిస్తుంది అది. మీరు చెడ్డగా కనుక చేయండి, నిలవని పని అజ్ఞానంలోంచి విడిగా పొందడానికి నువ్వు చేస్తున్న పని మాటకే నిలవైన పని. మిగతా నీ ముందు 100 కోట్లు సంపాదించి సెకండరీ 2 పక్షాలైన పొందు. ఏ భగవాన్ చెప్తున్నారు, నీ మనసు తాగకుండా నీకు జ్ఞానం ఎలా వస్తుంది? నీ శరీరం చచ్చిపోతే నీకు జ్ఞానం రాదు. ఎవరు ఎన్ని దానికి చచ్చిపోతా అనుకో, నీ శరీరం చచ్చిపోతే నీకు జ్ఞానం రాదు, నీ మనసు నశిస్తే నీకు జ్ఞానం వస్తుంది. నీ శరీరం చనిపోయినది మాత్రం జ్ఞానం కాదు, ఇంకో శరీరం వస్తుంది, అటువంటి 90 శక్తులు వస్తాయి. నీ మనస్సు నశిస్తే నీకు జ్ఞానం వస్తుంది కానీ శరీరం నశిస్తే జ్ఞానం రాదు. కానీ నీ మనస్సు ఏ పరిస్థితుల్లో బాగ్య మకానికి వెళ్లకుండా చూసుకో. అనేక కారణాలలో మనసు బయటకు భాగ్యానికి వెళుతూ ఉంటుంది. ఈ మంత్రం చెప్పండి, ఈ రూప ధ్యానం ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనస్సు భాగ్య మకానికి వెళ్ళకూడదు. నువ్వు చేసే ప్రయత్నం సాధన యొక్క ప్రయోజనం అంటే నీ మనస్సుకి అంతని దృష్టి కలగాలి, లోపల దృష్టి కలగాలి. కల్చర్ ఇస్ కంట్రోల్, కంట్రోల్ ఇస్ కల్చర్. మనోనిగ్రహం లేకుండా ఎవరికి సభ్యత రాదు, సంస్కృతి రాదు, మాటలో సొంతు ఉండదు. భగవంతుడు అంతర వాడు ఆంజనేయ స్వామి మాట్లాడటానికి ఆశ్చర్యపోయాడు. ఎవరైనా మంత్రుడు మాట్లాడటానికి వాడు చెప్పింది వినాలి, తర్వాత మనం మాట్లాడే మధ్యలో కలబడకూడదు. తర్వాత ఎవరైనా మనకు కొంతమంది షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు ఒకళ్ళొకళ్ళు, ఈ పెద్ద పెద్దవాడు ఎవరి వాడు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి వాడు సిద్ధంగా ఉంటే మనం షేక్ హ్యాండ్ ఇవ్వాలి, కానీ ఆ షేక్ హ్యాండ్ ఎవరు ఇష్టం లేకపోతే మనం కూడా ఊరుకోవటం. ఏంటి మనం షేక్ హ్యాండ్ ఇస్తాడు చెవి ముడి చేసుకుంటున్నాడు, తర్వాత మనల్ని బాధపడి ఎందుకు వచ్చింది గొడవ? కదా ఎవరి దగ్గర మనం గౌరవం ఆశించకూడదు. ఇంకా మీరు ఆ సమాజం నుంచి గౌరవం ఆశిస్తున్నారని కూడా మీరు చెప్పిన 60 రోజులు మనకి ఎంత దుఃఖం వచ్చేస్తుంది. ఈ గౌరవంలో మనకు కలిసి వచ్చింది ఏం లేదు. అందుకని తాగించేసరికి మీరు కొన్ని కోరైనా బాగుంది. మీరు ఆశించకుండా గౌరవం వస్తుంది అనుకోండి, దాన్ని వచ్చే రాని వాడు బట్టలనే దుమ్ము పడుతుంది. ఇక్కడ నుంచి మనం విజయవాడ ఎడతండి, ఎంత జాగ్రత్తగా బట్టలు ఎంతమంది దుమ్ము పడుతుంది, అలా వచ్చే రాని కోరిక తెచ్చుకోకూడదు. ఇంకా అది కూడా బంధిస్తుంది. ఈ గౌరవం మా గౌరవం కావాలని అనుకుంటుంటే మా ఈ గౌరవంతో ఎవరు అలంకరణ పడుతుంది, అహంభావం అలంకరణ పడుతుంది. దేనైతే నువ్వు తెరివించుకోవాలనుకుంటున్నావో అది బలపరుచుకుంటున్నా నేను తెలియకుండా. అంచేత నువ్వు సాధన యొక్క మెయిన్ నువ్వు చేయవలసిన ఏంటంటే, నీ జుడ్డి తలంపులు వస్తే రాని. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? దేహమునైనా తలంపుకి వస్తున్నాయి. ఈ దేహమునైనా తలంపులు నిజమా తలంపు? అవి తలంపే. మిగతా తలంపులన్నీ ఏ తలంపుకి వస్తాయో ఆ తలంపు నువ్వు ఎవరైనా ప్రశ్నించాలన్నవాడు. నువ్వు ఎవరైనా ప్రశ్నిస్తుంటే ఏం చేస్తాంటే నిన్నగా లోపల జరిగిపోతాం. లోపల జరిగితే ఎక్కడ వెళ్ళిపోతుందో, ఎక్కడైతే భగవంతుడు నీ హృదయంలో, ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో, ఎక్కడైతే నీ లోపల భగవంతుడు ఉన్నాడో, ఎక్కడైతే నీ లోపల చైతన్యం ఉందో, ఎక్కడైతే నీ లోపల ఆత్మ ఉందో, నువ్వెవరో నీ మూల తలంపుని ప్రశ్నించుకుంటే నీ ఇంటి అక్కడికి జరిగి వెళ్ళిపోతుంది. ఆ మూల అక్కడ ఎక్కడైతే పరమేశ్వరుడు దర్శనం అయిందో, మూల తలంపు దాని మూలాన్ని చూసిందో, చైతన్యాన్ని చూసిందో, వెంటనే అది నశిస్తుంది. ఇది కూడా తలంపే, అది ఎవరి కాదు, అది నిజానికి నశించు. అదే తలంపు, అది కూడా తలంపే, అది తలంపు లేదంటే నశిస్తుంది. తలంపులు నేను సంతోషం, నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. ఇది సైన్స్. దాన నిద్రలో ఉండగా నేను ఎవరైనా స్వాస్థం చేస్తే నీకు ఏమనిపించలేదు, నిందించిందా పాము పాజలే ఏమనిపించదు. మాటలు వదిలేదు, నీ శరీరం లేదు నిద్రలో ఉండదు పాము పాజలితేనే నీకేమనిపించదు. ఎవరైనా వాళ్ళు స్వాస్థం చేశారనుకోండి, స్వాస్థం చేశారని నీ లోపల సంతోషించేది ఎవరు? మూలతలం. అంటే వాడు స్వాస్థం చేస్తే నీకు సంతోషం వస్తే మూల తలంపుకి ఫుడ్ సప్లై ఉంటాను. అంటే మూల తలంపు వచ్చాదో ఆ తలంపు వస్తాం. నీకు మూల తలంపు లేదంటే స్వాస్థం చేసిన ఏమి లేదు, నమ్మకం చేసే ఏమి లేదు. అంటే నువ్వు మనస్సుకి ఏం చేయాలంటే నో చూపు కలగజేయాలి. ఇప్పుడు మీరు గ్రహించండి, మన శరీరం పుట్టకముందు కూడా మన ఆత్మ, ఇప్పుడు కూడా ఆత్మ, చని అంశం కాదు కూడా ఆత్మే. మనం పుట్టక ముందు మనం బ్రహ్మమే, చావులేని పదార్థమే. ఇప్పుడు కూడా చావులేని పదార్థమే. శరీరం పోయాక కూడా చావులేని పదార్థమే. ఈ శరీరం మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది, ఎలా వచ్చింది ఎలా పోతుంది. బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. దీన్ని మోసం తిరుగుతున్నావు ఎక్కడికి, నేను కూడా మోసం తిరుగుతాం కదా, ఈ శరీరానికి మోసం తిరుగుతూ ఉంటాం, ఎక్కడికైనా మీరు మోసం తిరుగుతూ ఉంటాం. ఇది ఇది పుట్టక ముందు మనం బ్రహ్మమే, ఇప్పుడు బ్రహ్మమే, ఇది చనిపోయేప్పుడు బ్రహ్మమే. అది అది అదన్నీ వదిలేస్తున్నాయి, దీని పట్టుకు తిరుగుతున్నాం. ఇంకా ఎంతకాలం ఉంటుంది పోలి, ఎంత బాగా చూసినా ఏ సంవత్సరాలు ఉంటుంది, అది ఎలా వచ్చిందో అలా. ఇప్పుడు కూడా మనం బ్రహ్మమే, ఇది బాగు. అయితే మనకి ఆ బ్రహ్మమ తాలూకు దృష్టి లేదు, శరీరం దృష్టి ఉంది. ఇప్పుడు కూడా మనం బ్రహ్మమే, చనిపోయినా కూడా, చనిపోయిన తర్వాత కూడా బ్రహ్మమే, పుట్టక ముందు కూడా బ్రహ్మమే. ఈ మధ్యలో శరీరం వచ్చింది, దానితో తాదాత్మ్యం వల్ల అసలు వస్తువు మనకి వ్యక్తం కావటం. ఎప్పుడు బ్రహ్మం, శరీరం పోయింది అనుకోండి అప్పుడు బ్రహ్మం. శరీరం ఉన్నట్టు వల్ల మనకు లాభం లేదు, పోవటం వల్ల నష్టం లేదు. అంటే మీరేం చేయాలి, ముందు మీరు నేర్చుకోవడం వాళ్ళు, మీరు నేర్చుకోవాల్సిన సమగ్రంగా బాగా నేర్చుకుంటే మిమ్మల్ని చూసుకోకూడదు, బాగుపడతారు. పొడబొక్కలు ఉన్నట్టు వాళ్ళు ఏం కలిసి వచ్చింది లేదు. ఎందుకంటే మీరు బాగుపడితే, మీరు సత్వగుణం వస్తే మిమ్మల్ని చూసి చాలా మంది బాగుపడతారు. అయితే మనం ఇంటికి అభివృద్ధిలోకి రాబోతున్నామంటే, ఎవరైనా మనం విమర్శిస్తాం అనుకోండి, మీరు కంగారు పడితే సడన్గా ఆత్మవిశ్వాసం పోగొట్టుకుంటారు. అంటే మీరు తిరిగి వాళ్ళని అర్థం, మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తారనుకోండి, మీరేం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మీరు అవనత్యమే, అవనత్యం కూడా మీరు మర్చిపోతారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఎందుకు తగ్గుతుంది, భయం వల్ల తగ్గుతుంది, భయం వల్ల తగ్గుతుంది. ఆ భయం కూడా తరంపే, భయం కూడా జ్ఞాపకమే. అందుకంటే భయం అంటే ఏం లేదు, మనకి ఎక్కడ చూస్తే భయం, కానీ మనం మనం చూసుకుంటే భయం లేదు. ఉన్న దేవుడు మనకు దూరంగా ఉన్నాడు పర్వాలేదు, కానీ ఇక్కడ ఉన్న దేవుడితో ప్రమాదం, వాడు కూడా ఉంటాడు ఎక్కడికి వెళ్ళిన ఉంటాడు. గుళ్ళో ఉన్న దేవుడు మంచోడు, మనం చేసి పనులు కొన్ని చూస్తాడు కొన్ని చూడండి. గుళ్ళో దేవుడితో ప్రమాదం, నీ దేవుడితో చాలా ప్రమాదం. అది కదా అభిషేకం చేసి వచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఉన్న దేవుడు చాలా ప్రమాదం. ఏం చేయాలంటే మనకి పదం పోస్తే చూస్తాడు, మాట్లాడితే మీరు ఏదైనా మాట్లాడారనుకోండి, మీరు తక్కువ ఏంటో ఇవ్వబడిపోయినా ఆడికి వెళ్ళపడతాడు. మీరు మాట్లాడితే వింటాడు, కళ్ళతో చూస్తే ఉంటాడు, మీరు నడుస్తాంటే చూస్తాడు, మీరు నడుస్తాంటే చూస్తాడు. ఆ లోపల ఉన్న దేవుడు కనపడకుండా ఏదైనా పని చేద్దామని మీరు అనుకుంటే మీకు సాధ్యం కాదు. వాడు దేవుడు ఇక్కడ ఉన్నాడు చాలా ప్రమాదం. అంటే ఇక్కడ దేవుడు కంటే ఆ దేవుడే మీరు ఏదండు, ఈ దేవుడితో ప్రమాదం. ఆడు కళ్ళు పెట్టి మనం ముయ్యలేదు, ఆడికి చూడటమే పని. ఒక నిమిషం దృష్టి పెట్టుకోండి, మీరు ఎవరైనా ద్వేషిస్తున్నారనుకోండి, ఎవరిదైనా కోపం పెట్టుకున్నారనుకోండి, ఎవరి మీదైనా లేకపోతే ఏదైనా ఏదో వికారం వస్తాననుకోండి, మీకు ఏదో వికారం వస్తాననుకోండి, అది ప్రతిదీ ప్రతి లోపల ఇస్తాడు ప్రతినిధి. వాడు కర్మ సాక్షి, వాడు ఎవరు ప్రతినిధి, మీ తలంపులు కూడా చూస్తాను కర్మ సాక్షి. వాడు కళ్ళు మట్టుకున్నాను మీరు. అక్షరమామాల్లో భగవాన్ ఏం చెప్పారంటే, వాళ్ళ దగ్గర ప్రమాదం ఏంటంటే, వాడికి కళ్ళు లేవు, ఎవరికి, ఈశ్వరుడికి కళ్ళు లేవు, ఈశ్వరుడికి కళ్ళు లేవు, కానీ అదంతా చూస్తాం ఇక్కడ. అంటే వాడు నడవడానికి కాళ్ళు ఎక్కర్లేదు, చూడటానికి కళ్ళు ఎక్కర్లేదు, వినటానికి చెవులు ఎక్కర్లేదు. అది ఉన్నాడు లోపలగా, నీ చెవికి చెవులు ఉన్నాడు, నీ కంటికి కంటే ఉన్నాడు, నీ తలంపుకి తలంపులే ఉన్నాడు, కారణాలకి కారణమే ఉన్నాడు. నీ ఆడబడికి నేను తిట్టిపోస్తాను అనుకోండి, వాడికి అనుకోండి మాట, నీ ఆడబడికి మంచివాడు బంగారం లాంటివాడు ఉంటుంది, ఉదాహరణ కోసం చెప్తున్నాను, తిట్టిపోస్తున్నారనుకోండి, మా ఆడబడి తిట్టేస్తానని నీ ఆడబడి తిట్టండి, నీ ఆడబడి తిట్టాను కారణం, కారణం నీ లోపల ఉన్నాడు, వాడే ప్రమాదం. మిమ్మల్ని ఎవరైనా తెలుస్తున్నారంటే ఆడు తెలుస్తున్నాడు అనుకో, ఆ లోపల కూడా ఒకడు ఉన్నాడు. వాడు మీకు ఆధ్యాత్మిక బలం ఎంతుందో, ఆత్మబలం ఎంతుందో, మీ చేసి ఎంతుందో చెబుతామని ఆడు గట్టమంటాడు. చిట్టుబడి కాయలు కదా, లోపల కారణమే కారణం ఒకడు ఉన్నాడు, మూల కారణం ఉన్నాడు, ఆడే కొన్నాడు, లోపల ఉన్నాడు, వాడే అంతర్గా కారణాల కారణం. వాడెవడు కారణం, కారణం మూలకారం పెళ్ళి మూల కారణాలు చూస్తాను కదా ఇంటి దేశం, వాడెవడు కారణాలకి కారణం. అంటే మనం మనోమలం మీ లోపల బలం అర్థం తెచ్చుకోండి, మీరు చిరాకు పడకండి, తొందర పడకండి, ఓపు ఇచ్చి పెట్టకండి. ఏదైనా తలంపు మీకు లోపల నుంచి వస్తాను, ఎక్కడి నుంచి వస్తానో నాకు తెలియదు, అందరికీ లోపల నుంచి వస్తాను అది తెలుస్తాను. సర్వేశ్వరుడు ఎక్కడున్నాడంటే, పరమేశ్వరుడు ఎక్కడున్నాడంటే, సృష్టికర్త ఎక్కడున్నాడంటే, యజమాని మన ప్రభువు ఎక్కడుంటుందంటే, మీ లోపల మూల తలంపు ఎక్కడైతే వేస్తుందో అక్కడ మీ యజమాని కూడా ఉన్నాడు. దీన్ని తీసుకెళ్ళి మూల తలంపులకు మూలాలు తీసుకొని మీకు బలవంతుడు దర్శనం అవుతుంది. ఎందుకంటే మూల తలంపు మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అయితే అంత దూరం మనం వెళ్ళలేకపోతున్నాం, అంత లోపలికి మనం వెళ్ళకపోయించాడు. మనం పోనికి మనుషులు వైరాగ్యం లేదు, సాధన లేదు, అభ్యాసం లేదు. వైరాగ్యం అసలు చాలా ఉంది అంటారు, మేము సాధన చేస్తున్నామండి, కానీ ఏ అభివృద్ధిలోకి రాలేకపోతున్నాం అంటూ ఉంటారు. దానికి కారణం అంటే వైరాగ్యం లేకపోవటం. మీరు ఏదైనా మందు వాడేటప్పుడు పచ్చి అంటే ముఖ్యమో, సాధన చేసేప్పుడు వైరాగ్యం కూడా అంటే ముఖ్యం. డాక్టర్లు చెప్తా ఉంటారు ఏది పడితే తినడం, అలా తినకూడదు. మీకు ఏది పడుతుందో పడదో మీరు కూడా చూసుకోవాలి. మీ శరీరం మీకు కానీ డాక్టర్ గారు కాదు, మీ శరీరం పోతే డాక్టర్ గారు ఏమంటారు, ఏమి సారీ అంటారు మీ చెప్తారు. మీ శరీరం మీరు డాక్టర్ గారిని కాదని జ్ఞాపకం పెట్టుకోండి. అది మీ తత్వాన్ని కూడా మీరు చూసుకోవాలి అని నేను చెప్పాను కదా. మీకు ఏ పదార్థం పడుతుందో డాక్టర్ గారు అని తెలియమన్నారు, మీరు తినకుండా ఏ పదార్థం మీకు పడుతుందో ఏ పదార్థం మీకు పడదు, బాడీ ఏది యాక్సెప్ట్ చేస్తుందో బాడీ ఏది రిజెక్ట్ చేస్తుందో చూసుకోవాలి. అనంతరం గారు ఎలా తినమన్నారు? తెలుగుగా తినమన్నారు. ఈ తెలుగు చేతులంతా అనంతం చేపడే చూపించమన్నారు. అనంతం చేపడే మనం ముద్దలు అయిపోతాం. అదే ముద్ద అయిపోతే ఇప్పటికీ ముద్దలు అన్న పడలేదు, అనంతం చేపడే కొంచెం తెలుగు చేతులు అన్నామని అడగండి. చెప్పాను మామూలుగా కొంచెం ముద్ద అయినంత ప్రమాదం లేదంట. అంటే మనం మనస్సు మూలాన్ని తెలుసుకోమంటే మనసులో మూలం ఏదో ఉంది అనుకుంటున్నామో దేవుడు ఉన్నాడు అక్కడ. అది ఏమన్నాడు? ఏ ప్లేస్లో చేసే మూలం తలం ప్రవేశిస్తాడు, ఆ ప్లేస్లో ఎవరున్నారు ఆ స్థలంలో భగవంతుడు ఉంటాడు, అది మర్చిపోకు. వీరి యొక్క మూలం తెలిస్తే వాళ్ళు తెలియబడతారు. ఎవరు తెలియబడతారు? ఈశ్వరుడు మీకు తెలియబడతాడు. ఈశ్వరు యొక్క స్వరూపం ఏంటి? ఉండటమే. ఈశ్వరు యొక్క స్వరూపం ఏంటి? వారి స్వరూపం ఉండటం, వారి స్వరూపం ఆనందం, వారి స్వరూపం శాంతి, వారి స్వరూపం సుఖం. వారికి చావు లేదు. వారికి చావు చావు ఎలా ఉంటుందో వారికి తెలియదు. ఇంకే తెలియదు వారికి చావు ఎలా ఉంటుందో వారు పుట్టలేదు కాబట్టి. పుట్టివాడు చనిపోతాడు, చనిపోయినవాడు నేను పుట్టాను అనుకున్నవాడు పెట్టివాడు చనిపోతాడు, నేను చనిపోతున్నా అనుకున్నవాడు పెట్టివాడు కూడా పడతాడు. నాకు మోక్షం ఎప్పుడు వస్తుందో రమణమహర్షి గారిని ఒకరు అడిగారు. అంటే ముక్కు ముసుకో అలాగే నేను చెప్పలేదు కానీ అది గురి చుట్టూ తిరిగి అలా అటువంటి ఏం చెప్పలేదు. ఇప్పుడు నువ్వు పుట్టాలి అనుకుంటున్నావు పుట్టలేదు అనుకుంటున్నావు అని అడిగారు. అయితే నేను పుట్టాలి అనుకుంటున్నాను. నువ్వు పుట్టాలి అనుకుంటే నీకు నీ జన్మలో మోక్షం లేదు. నువ్వు పుట్టలేదు, నువ్వు ఎవరు నువ్వు పుట్టలేదు అని పండుగ నీకు తెలియాలి. నువ్వు పుట్టలేదు అని పండుగ నువ్వు ఏది పుట్టలేదు, నువ్వు ఏం కావున్నావు అది పుట్టలేదు. అదే దాని తాలూకి అనుభవం వస్తేనే కానీ నువ్వు దాని తాలూకి అనుభవం నీకు వస్తేనే కానీ నీకు మోక్షం లేదు, జ్ఞానం లేదు, శాంతి లేదు. బాగా గ్రహించవలసింది ఏంటంటే మనసుని ఎక్కువ వాడకూడదు. జ్ఞాపకం పెట్టుకో, మనసుని ఎక్కువ వాడకూడదు. మనం అన్నం తింటాం, కంచమ్మ కంచం అడిగో పక్కన పెట్టేస్తాం. అలాగే మనం ఎక్కువ వాడకూడదు. మన వ్యవహారాలు ఎక్కువ మనసుని వాడకూడదు, దాని ప్రకోపం రానివ్వకూడదు. ఏదో కొంతమంది బంగారం ఇచ్చుకొని ఉండొచ్చు. అంటే మనం కొంతమంది అదృష్టం మాట్లాడుతూ ఉండొచ్చు, కొంతమంది దురదృష్టం మాట్లాడుతూ ఉండొచ్చు. అదృష్టం ఏంటో అన్నప్పుడు పొందుతుంది, దురదృష్టం ఎంత అన్నప్పుడు పొందిపోతుంటే మీ శాంతి చెడిపోతుంది, మీ నిర్మలత్వం చెడిపోతుంది, మీ నిశ్చలత్వం చెడిపోతుంది, సాధన శూన్యం అయిపోతుంది, మీ సాధన పెద్ద బంధి సన్నాహితులు అయిపోతుంది. ఇంకా దేవం ప్రారంభం రాకుండా రాదు. ఏదో సంఘటన జరుగుతూ ఉంటుంది. ఆ సంఘటన ఎందుకు జరిగిందో మీకు జరిగిందని నిమిషం తెలుసు. మీకు లోపల మీకు వస్తువు ఎక్కడ ఎప్పుడైతే మనస్సు నశించిందో, మీ మనస్సు ఎప్పుడు నశిస్తుందంటే శాంతి చిత్తం కాపాడుకోవాలి. శాంతి చిత్తం ఉన్నవాడికి లోపల చూపు వస్తుంది, శాంతి చిత్తం లేని వాడికి బయటికి ఎక్కువ బాగుంటుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మనస్సును సాధ్యమైనంత వరకు వాడకుండా పెట్టకూడదు. మనకి లేనిపోయిన విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఆ జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ కలంపుతో మీరు తాలాక్యం పొందుతారనుకోండి, మీకు ఉద్వేగం వచ్చేస్తుంది. చాలా మంది వాళ్ళ ఉద్వేగాన్ని భక్తి అనుకుంటారు. చాలా మంది వాళ్ళు తెచ్చోలే, వాళ్ళు తెచ్చోళ్ళ ప్రచ్చనే భక్తి అనుకుంటున్నారు. వాళ్ళని చెప్పుడు వాళ్ళు తెచ్చోడని వాళ్ళకి తెలియదు. ఉద్వేగం భక్తి కాదు, చిత్తభక్తి కాదు. మీకున్న భక్తిని కానీ మీ వివేకం పెరుగుతూ ఉంటుంది, డిస్క్రిమినేషన్ పెరుగుతూ ఉంటుంది, డిటాచ్మెంట్ పెరుగుతుంది. దేహానికి మీకు ఎంతవరకు సంబంధం, మన ఇంట్లో ఉన్న సభ్యులకి మనకి ఎంత సంబంధం, సమాజానికి మనకి ఎంత సంబంధం అనేది వివేకం లోపల పెరుగుతూ ఉంటుంది. మీకున్న భక్తి నిజమైతే అందుకే రమణ మహర్షి గారు చెప్పారు, జ్ఞానానికి తల్లి భక్తిని. తల్లి లేకుండా పిల్లకాయ ఎలా రాదు, అలాగే మీకు భక్తి లేకుండా జ్ఞానం రాదు. భగవద్గీతలో కూడా అత్యంత ప్రాముఖ్యత ఇచ్చాడు భక్తి మార్గాన్ని. చివరికి రాష్ట్ర జాతరలోకి వచ్చేవాడికి 18 ఉద్యోగంలో వచ్చేవాడికి మార్గాలన్నీ ఇచ్చిపెట్టామన్నాడు. అంటే ఉపాయాలన్నీ మంచి మీరు మార్గాన్ని నేనే, ఉపాయము నేనే, అన్నీ నేనే, అన్నీ నేనే, సర్వస్వం నేనే, నువ్వు పొందేది నేనే, పొందే విధానం కూడా నేనే, అన్నీ నేనే. అది నిత్యం అన్ని నీవే, ఆ నిత్యము స్మరించుకుంటూ అంటాం అనుకో. ఆ స్మరణ వల్ల కూడా మీకు మోక్షం వచ్చారు. స్మరణ అంటే తక్కువ అనుకోకండి. మీరు ఈశ్వరు నిరంతరం స్మరించడం వల్ల మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తలంపులు రావు. మీకు ఇబ్బంది పెట్టే తలంపులు ఏమి రావు? ఈ ఒక్క తలంపు ఈశ్వర భావన, ఆ ఈశ్వర తలంపు, ఆ ఈశ్వర పట్ల మీకు ఉన్నటువంటి ఆ ప్రేమ భావన, అదే మిమ్మల్ని మోక్షాన్ని తీసుకుని విడిచిపెట్టేస్తుంది. స్మరణ కూడా తక్కువ అనుకుంటున్నారు. మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు, మీకు ఇష్టమైన ఎవరైనా జ్ఞాపకం వచ్చారనుకోండి, వేరే అనుకోండి దుఃఖం వస్తుంది, పెయిన్ వస్తుంది. ఏమొస్తుంది? పెయిన్ వస్తుంది. అంటే తలంపుకి వేగం ఉండలేదా? అలాగే మీ భౌతిక విషయాలకు ఇంత వేగం ఉన్నప్పుడు ఈశ్వరుని పట్ల తలంపు, ఈశ్వరు పట్ల స్మరణకి ఇంకా ఎంత వేగం ఉంటుందో ఆలోచించుకోండి. లోపల ఉన్న వస్తువు ఎలా గోచరిస్తుందంటే మీకు, మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు, మీరు నన్ను ఎలా చూస్తున్నారో అలా గోచరించదు. మీరు తానిగా గోచరిస్తారు. మీకు ఎలా గోచరిస్తుంది? తానిగా గోచరిస్తుంది. అంటే కానీ ఏదో చూసినట్టు కాదు, అదే మీరైనా అనుభవం మీకు కలుగుతుంది. ఏ ఎవరినో చూసినట్టు కాదు, అదే మీకు, అదే మీరైనా అనుభవం మీకు కలుగుతుంది. అదే భగవాన్ చెప్పేవారు, మీకు కనిపించి నేను కనిపించి వెళ్ళిపోయి దేవుడు మీకు కావాలా? 24 గంటల సర్వకాల సర్వావస్థలన్నీ కూడా ఉండే దేవుడు కావాలా? ఏం దేవుడు కావాలి? మీకు కనిపించి వెళ్ళిపోయి దేవుడు ఎక్కువ సుఖాన్ని తీసుకొస్తాడా? మీకు సర్వకాల సర్వావస్థలో మీకు కూడా ఉన్న దేవుడు ఎక్కువ మిమ్మల్ని సుఖాన్ని తీసుకొస్తాడు. భగవంతుడికి మరొక పేరు హృదయం, భగవంతుడికి మరొక పేరు శక్తి, మన భగవంతుడికి మరొక పేరు ఆత్మజ్ఞానం, భగవంతుడికి మరొక పేరు ఆత్మశాంతి. ముందు ఆయన పట్ల విశ్వాసం మనకు కలిగితే మనసు చేపల్యం అనిపట్టు, యోగంతో కూడా సంబంధం రాకుండా మనసు యొక్క చేపల్యం అనిపట్టు. ఈశ్వరుడు పట్ల అస్తిత్వం మనకు కలిగి ఉంటుంది. ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడనేటువంటి మీకు భావన చేస్తే నా భూమి మనసు చెల్లించదు. నువ్వు యోగం ఎందుకు మనం నిగ్రహానికే కదా. అదే మనం చాలా మీటింగ్లో చెప్పుకున్న మనోనిగ్రహం లేకుండా సభ్యత లేదు, మనోనిగ్రహం లేకుండా సంస్కృతి లేదు, మనోనిగ్రహం లేకుండా నాయకత లేదు. మనస్సును నియమించుకున్న వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వాళ్ళు వైకుంఠం ఉన్నట్టు ఉంటుంది. మనస్సే పెంట, దాంట్లోంచి విడుదల పొందిన వాడికి ఎక్కడన్నా వైకుంఠంలో ఉన్నట్టు ఉంటుంది. ఈ దేశం ఆ దేశం అనగా ఎక్కడున్న వాడికి వైకుంఠంలో ఉన్నట్టే ఉంటుంది. అంటే నువ్వు లో చూపు అలవాటు చేసుకోవాలి, లో చూపు అలవాటు చేసుకోవాలి. అది లోపల జీవితం ఆ మెంటల్ వైపు కూడా కొంతమంది తెలియదు. కొంతమందికి వాళ్ళు ఆ శరీరం అవుతూనే ఏమనుకుంటారు, కానీ లోపల అసలు మనస్థానం ఉంది. కానీ మానసిక జీవితం మెంటల్ లైఫ్ కూడా కొంతమందికి ఉండదు. ఇప్పుడు ఎదురు బూరులు పెడతాం అనుకోండి, మనకి బూరి చాలా బాగుంది, ఎదురు తింటాం అది బాగుంటాయి. బూరి చాలా బాగుంది అనుకోండి, ఇడ్లీ ఏం చేస్తాను, కిటికీ నడిపి నేస్తాను. చాలా మంది మనుషులు అంతేయాలి. ఉంచండి వాళ్ళకి మెంటల్ లైఫ్ నేను ఏమిటి, జంతువులకు మెంటల్ లైఫ్ తక్కువ. మనకి మెంటల్ లైఫ్, మనకి మైండ్ ఇచ్చినా మెంటల్ లైఫ్ ఉన్నా మనం కూడా ఇంటి మించిగా యానిమల్ లైఫ్ కూడా ఉంటున్నామండి. బిహేవ్ చేయటం మన మనుషులే అనుకోండి, అనుకోండి మాట వచ్చి మనం మానవత్వం తక్కువ అనుకోండి, పశు ప్రవృత్తి ఎక్కువ అనుకోండి, మనకి జ్ఞానం కాదు. లోపానికి మనిషే, కానీ లోపల ఏమంటుంది వాడికి, పశు ప్రవృత్తి ఎక్కువ ఉంటుంది. అంటే మానవత్వం లేని వాడికి, మానసిక జీవితం లేని వాడికి, హృదయ సౌందర్యం లేని వాడికి ఆత్మశాంతి లేదు, ఆత్మ జ్ఞానం లేదు. ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్పి బాగా అర్థం చేసుకోండి. మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఏ శారదా సంగీతం వింటా ఉంటానుకోండి అనుకోండి, ఆ శారదా సంగీతం నుంచి చెప్పు, ఆ సంగీతం నుంచి చెప్పి దుఃఖానికి సంబంధించిన తరంపు పోతుంది. అంటే అడుగు అక్కడ బయటకు వెళ్ళిపోదు, లోపల వెళ్ళిపోయి ఉంటుంది. మీ సంగీతం వింటా ఉంటారు, మీరు ఎలా తల ఊపుతూ ఉంటారు, ఆ సంగీతం ఎంతసేపు ఉంటుంది, అరగంట గంట ఉంటుంది సంగీతం, ఆగిపోతుంది సంగీతం, మళ్ళీ మీ దుఃఖం తాడిన తలంపు మళ్ళీ వచ్చేస్తుంది, రిపీట్ అయిపోయి వచ్చేస్తుంది. అంటే బయట కారణాల వల్ల, లేదా బయట సంగీతం వింటే వల్ల, లేదా ఏదైనా పూజ చేయడం వల్ల కూడా మీ దుఃఖ కారణం కొంచెం పక్క తప్పుకుంటుంది, కానీ మళ్ళీ మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఈ దుఃఖ కారణానికి, ఈ దుఃఖ కారణం కూడా తలంపే. అంటే మూలత, మీ మూల తలంపు మీకు పరిష్కారం అయ్యే వరకు మీరు శాశ్వతమైన ఆనందం కానీ శాశ్వతమైన శాంతి కానీ మీకు మూలే లేదు, మిగతా అన్ని తెంపరీ. మనసు అనగటం లేరు, మనసు నశించటం లేరు. నువ్వు చగల సంగీతం ఏంటంటే మనసు అణుగుతుంది. మీకు ఇష్టమైన సినిమా చూసినప్పుడు కూడా మనసు అణుగుణంగా ఉండొచ్చు. మీ హార్ట్కి బాగా మీ రెస్ట్ డీ రెస్ట్ అనుకోండి, మీ హార్ట్కి బాగా క్లోజ్ అనుకోండి, వాళ్ళు ఎవరో మీ పుట్టిన వాళ్ళు మీ ఇంటికి వచ్చారనుకున్నప్పుడు అప్పుడు కూడా మీకు ఆనందం వస్తుంది. మనసు అణుగుతుండటం వల్ల ఎంతో కాలం మీరు వాళ్ళని చూశారనుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు మనసు అణిగిపోతుంది, శాంతి వస్తుంది, ఆనందంగా ఉన్నాం అనిపిస్తుంది. అది కూడా అది కూడా నిలబడదు. అది కూడా అంటే ఈ మూల తలంపు నీకు పరిష్కారం అయ్యే వరకు తాత్కాలికం ఏదైనా శాంతి కలిగినా ఆనందం కలిగినా అవి నిజం కాదు. అవి తలంపు తెచ్చిపెట్టి మూల తలంపు నువ్వు పరిష్కారం చేసుకోవాల్సిందే. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ అమ్మ హింసకర చాలా చిరాకుగా ఉందనుకోండి, మనం సినిమాకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. టెంపరీగా ఏం సొల్యూషన్ ఉండాలి, ఇంటికాడ చాలా ఒత్తిడి వచ్చి మానసిక ఒత్తిడి వచ్చేసింది అనుకోండి మనకి, అందుకే సినిమాకి వెళ్ళిపోతారు. అక్కడ 2 గంటలు 3 గంటలు ఏ కారణం వల్ల ఏది మానసిక ఒత్తిడి వచ్చిందో అది మర్చిపోతాడు. ఎక్కడ ఆ సినిమాలో ఆ 3 గంటలకే దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు, మళ్ళీ ఒత్తిడి ప్రారంభం, లేకపోతే స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటాడు, ఏదో చేసుకుంటాడు. ఇక్కడ భగవాన్ చెప్పిందంటే శేషిస్తున్నాడు. అక్కడ నువ్వు ఎంతకాలం సినిమాలు చుట్టూ తిరుగుతావు, అసలు ఇది మీకు దుఃఖ కారణం, మీరు ఏదో తలంపు వస్తాను, ఆ దుఃఖం తీసుకొస్తాను, దాన్ని ఫేస్ చేసి దండని పారిపోవడానికి ప్రయత్నించి ఫేస్ చేసి దాన్ని తొలగించుకో, అది శాశ్వత పరిష్కారం. అప్పుడు ఈ సందంతా మన అడగలు బాకీ ఉన్నాడు, ఈ సందంతా వెళ్ళిపోతే ఆ సందంతా వెళ్ళిపోతే ఆ రోజు కనపడదు, మళ్ళీ వర్ష రోజు ఏదో సందర కనపడతాడు, ఒక అలా కనపడి ఏదో రోజు ఇంటికి వచ్చేస్తాడు. తాత్కాలికంగా నేను అంతకాలం తప్పించుకుంటాను, మీకు దుఃఖకాలం ఎక్కడ ఏ సినిమాలో గడతావు, దాని ఏ సినిమా చూసిన తర్వాత దుఃఖాలు మర్చిపోతావు, అక్కడ ఏదో బొమ్మలు వేస్తా ఉంటాను కాదు, ఏదో గొడవ ఉంటుంది అక్కడ, ఏదో కదా అదే ఏదో డ్యాన్స్లో ఏదో ఉంటా ఉంటాయి, అది కార్యక్రమానికి ఏదో ఉంటుందో అది మనం ఇంటికి వచ్చేది మీ దుఃఖం, మీ టెన్షన్ ఎత్తుంది మామూలే, మీ టెన్షన్ మామూలే, అది అసలు సమస్యను పరిష్కారం చేసుకో, సమస్య నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయకో, సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నించు. మీ దుఃఖకారణం మీ లోపల ఉంది, మీ దుఃఖకారణం బయట లేదు, కానీ శని మంత్రం చూస్తే పది నిమిషాలు అడుగుతుంది మనసు మామూలు స్ప్రింగ్ మంత్రం వచ్చాం స్ప్రింగ్ మంత్రం నేను కూర్చున్నాం అనుకోండి అది ఎలా ఉంటుంది అడిగిపోతుంది మంది వేసినప్పుడు మామూలు వచ్చేస్తుంది బయట కారణాల వల్ల నువ్వు ఏదైనా శాంతిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే టెంపరీ కానీ స్ప్రింగ్ మంత్రం కింద మనం బయటకు వచ్చేసినప్పుడు మీ మనసు మళ్ళీ విజృంభిస్తుంది మళ్ళీ పొందుతుంది ఇంకా దుఃఖం మళ్ళీ వెంటాడుతుంది విషాదం వెంటాడుతుంది టెన్షన్ వెంటాడుతుంది ఆ స్ట్రెస్ వెంటాడుతుంది వేషితను మేనేజ్టు అన్నాడు పారిపోతావు అదే అన్నాడు పారిపోతాం ఫేస్ ఇస్తాను మేనేజ్ మేనేజ్ చేయండి నేర్చుకో మీకు ఎందుకు దుఃఖం వస్తుంది మేనేజ్ చేయి దాన్ని ఫేస్ చేయండి ఫేస్ చేయండి దాని కారణం చూసి దాన్ని తెలుగుతుంది దాని కారణం ఏంటి ఆ దుఃఖమనే ఒక తలంపు ఆ తలంపు ఎవరికి వస్తుంది దేశంలో తలంపుకి వస్తాను అది తలంపే ఇది తలంపు ఈ తలంపుకి ఆ తలంపు వస్తుంది ఈ తలంపు ఈ తలంపు మూలం చూసేవాళ్ళు ఆ తలంపు పక్కన లేకుండా పాపం దుఃఖం లేదు శాశ్వతం కానీ ఎందుకు పొందుతాం అది ఏ రకమైన దుఃఖం అయినా ఇది ఎక్కడ సత్యం దిస్ ఇస్ సైన్స్ దిస్ ఇస్ కింగ్ సైన్స్ ఇప్పుడు మన దేవుడి దగ్గర కూర్చుంటామనుకుని వెంకటేశ్వరం దగ్గర పూజ చేస్తాం జపం చేస్తాం ఎంత చేస్తాం జపం పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తాం పూజ చేస్తాం తర్వాత మనం మన పని మనం చూసుకోవాలి అందరూ బయటకు వచ్చి మళ్ళీ మన దుఃఖం మనకు వచ్చేస్తాం టెంపరీ ఎంతకాలం కాలక్షేపం చేస్తాం నువ్వేమీ సంపాదన లేదు ఎవరో 10 రూపాయలు పెడితే ఎంత పడుతుందా 10 రూపాయలు ఎంత చెప్పుంటాయి మన దగ్గర భగవాన్ ఎన్నాడు పారిపోతాం సమస్య పెట్టి మేనేజ్మెంట్ చేసెట్ అహంభావం ఏ రూపంలో ఉంది మూల తలంపు రూపంలో ఉంది అజ్ఞానం ఎలా ఉంది మూల తలంపు రూపంలో ఉంది అదే ఫస్ట్ తాత్వం రూట్ తాత్వం మొదటి తాత్వం అది మీకు పరిష్కారం అవ్వదనుకో పరిష్కారం మీరు చేసుకోలేమనుకో ఏదో రకమైన దుఃఖం ఏదో రకమైన నీటి ఏదో రకమైన టెన్షన్ ఏదో రకమైన స్ట్రెస్ ఈ జన్మలో కదా రాబోయే జన్మలో కూడా మీరు వెంటాడుకోండి ఒక ఈ 10 రోజులు గడిచిపోతాయి అనుకుంటాను కూడా మీ శరీరం కారిపోతుంది బూడి అయిపోతుంది తర్వాత ఇంకో శరీరం వస్తుంది ఆ శరీరంలో కూడా ఏదో టెన్షన్ మీరు వెంటాడుతాం ఎందుకంటే మూల కడుపు అక్కడ కూడా కామనాడు ఉంటుంది దేహంతో ఐడెంటిఫై అయ్యి అక్కడ కూడా ఉంటుంది భగవాన్ చెప్పింది ఏంటంటే నువ్వు దుఃఖం సారోల స్టేట్ నువ్వు సారోల స్టేట్ పొందాలంటే అంటే దుఃఖం యొక్క స్పరిశ ఎలా ఉంటుందో తెలియని స్థితి నువ్వు పొందాలంటే ఈ మూలకాలం తెలియని సమస్యలను పరిష్కారం చేసుకోవాలి అది నీకు పరిష్కారం అవ్వదనుకో ఏదో రూపంలో నీ దుఃఖం వెంటాడుకో అయితే ఇంత ముందు చెప్పుకున్నాం మిమ్మల్ని అదృష్టం వెంటాడుతుంది దురదృష్టం వెంటాడుతుంది ఒకసారి ఐశ్వర్యం ఉంటుంది ఒకసారి ఐశ్వర్యం ఉండదు భగవాన్ చెప్పారు కదా వచ్చిన కొత్తగా ఆకలి బాధ ఇప్పుడు అజిత్తు బాధ పైగా నేను చెప్పానంటే దేహం యొక్క ప్రారంభం దేహాన్ని విడిచిపెట్టేశారు పైగా నేను ఎలా ఉన్నానని లేదు దేహం ఎలా ఉండదు నేను ఎలా ఉన్నానని లేదు అది జ్ఞానం యొక్క వైభవానికి బంధం అది నేను ఎలా ఉన్నానంటే నిర్భరిట్టే ఎందుకంటే జ్ఞానం యొక్క వైభవమే అర్థం లేరు అసలు వచ్చిన దగ్గర ఇబ్బంది పడ్డానని మాయాలంటే వచ్చిన దగ్గర ఇబ్బంది పడ్డానికి మధ్య నేను బాగానే ఉన్నానండి అలా ఏం లేదు అవినీతం వచ్చిన కొత్తగా దేహం అలా ఉండవలసింది ఉంది ఇప్పుడు ఎలా ఉండవలసింది ఇలా ఉంది దేహం యొక్క ప్రారంభం ఇంకే నా జ్ఞానం నాకు సంబంధించిన దేహం యొక్క ప్రారంభం అని ఆత్మే కదా ఆత్మ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది శరీరం పోయినా అలా ఉంటుంది అది ఏం చెప్తే అవినాచనం వచ్చిన కొత్తలో దేహం అలా ఉండవలసి ఉంది ఇప్పుడు ఇలా ఉండవలసి ఉందండి ఆ దేహానికి సంబంధించిన ప్రారంభం దేహానికి సంబంధించి దేహగతమైన చరిత్రేది కానీ దానికి చైతన్యానికి దానికి ఆత్మకి దానికి బ్రహ్మకి ఎట్టి సంబంధము ఏం లేదు అసలు మీ శరీరం పోయిన తర్వాత మీ చోట అనుబంధం కుదురుతుందా అది భగవాన్ శరీరం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించిన శరీరం కాదు ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుంది దానికి చావులు నిజమైన గురువు అక్కడ రమామారి శరీరం కాదు కృష్ణుడి శరీరం కాదు రాముడి శరీరం కాదు నిజమైన గురువు మన హృదయంలోని చైతన్యం నిజమైన గురువు మన హృదయంలోని చైతన్యమే నిజమైన గురువు దాని శరణగతి చేస్తున్నాం అనుకో ఏదో ఉంది లోపల అది మనకి తెలియదు ఏదో ఉంది ఏదో ఉంది తెలియటం లేదుగా తెలిస్తే నమ్మటం లేదు తెలియదు లేదు కాబట్టి నమ్ముదాం అలా నమ్ముతా ఉంటాం అనుకోండి ఏదో తెలుసుకోవాలి 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 అనుకుంటాం అనుకోండి అంటే ఇప్పుడు తెలుసుకోవాలి 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 అమావాస్యమైన పవన్ లోని ఎక్కడ కాకుండా ఏదప్పుడు రోజు తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటాం అనుకోండి వాడేమనుకుంటా అంటే 19 రోజు తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటున్నాడు మన వాడికి నీ బడగలుగుతా నీ బడగలుగుతా ఆడనుకుంటాడు అదే కాదు ఒకసారి ఎవరైనా పెట్టాలంటే ఫోన్ చేసి ఎవరైనా మీ ఇంటికి రావాలనుకుంటున్నారు మీ ఇంటికి రావాలనుకుంటారు ఏం చాలా సార్లు చెప్తున్నారు మీరు మా ఇంటికి రావాలి మీరు ఇబ్బంది పడుతున్నారు రావడం మేము వచ్చేస్తామని మీ ఇంటికి కాదు ఇంకా ఏమి లోపలగా అది నిజమైన గురువు వాడి నిజమైన గురువు లోపల ఉన్నాడు చైతన్యం అక్కడి నుంచి అనుగ్రహం ప్రసరిస్తుంది అనుగ్రహించే దయ ప్రసరిస్తుంది అక్కడి నుంచి జ్ఞానం ప్రవహిస్తుంది అది తెలుసుకోవాలి ఏదో ఉంది శరీరంతో సంబంధం లేకుండా వికారాలతో సంబంధం లేకుండా మనోగతం మనోగతమైన విషయాలతో కాకుండా శరీరగతమైన విషయాలతో కాకుండా వీటికి అన్నిటిక స్వతంత్రంగా ఏదో ఒక ఉండదు దాన్ని తెలుసుకోవాలి అనేది నువ్వు తెలుసుకోవాలి 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 అని నువ్వు ఎంత తీవ్రంగా అనుకుంటావో వాడు కూడా పాపం వాడు కంగారు పడుతున్నాడు వేదిని పడుతున్నాడు మనం కూడా తెరిగిపడాలి తెరిగిపడాలని వాడు అనుకుంటాడు ఎక్కడ వాడు మనం కలుసుకుంటే జ్ఞానం వచ్చేస్తాం నేను మిమ్మల్ని చూడటానికి వస్తున్నాను అనుకోండి మీరు నన్ను చూడటానికి ఇంటికి బయలుదేరారనుకోండి మీరు మనం ఏం ఎదుర్కొంటా ఉంటే నన్ను ఎదుర్కొని ఎక్కడ మీకు వస్తున్నాయి అదే ఆత్మజ్ఞానం అయితే ఏంటి ఇది రావాలి మన లోపల నుంచి ఇన్స్పిరేషన్ రావాలి వీళ్ళు మనం తెలుసుకోవాలి తెలియదు అది ఏదో పొందాలి పొందాలన్నప్పుడు వారికి వాడాలనుకుంటారు అంటే వారు పొందాలి పొందాలనుకుంటున్నారో అంటే వారు లడిందాం లడిందామని వారు అనుకుంటారు ఇంగ్లీష్లో పోయితున్నాడు ఎవరి టెన్షన్ ఎవడో నాకు గుర్తులేదు ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తాం 5 సంవత్సరం పోతాం ఆ టెన్షన్ ఉంటాడు ఇంకా 5 సంవత్సరం పోయిన సంవత్సరం పోయినట్టే కదా 5 సంవత్సరం గొడవ వేసి కొత్త సంవత్సరం గొడవ పెట్టుకోండి అంటాడు అంటే పాత వాసనలు వేసి కొత్త వాసంలో కొత్త సంస్కారాలు తెచ్చుకోండి. పాత సంవత్సరం ఎలా పోతాడు, ఈ 2002 సంవత్సరంతో 10 రోజులంటే పోతాను, ఈ 2002 సంవత్సరం 10 రోజులంటే పోతాడు. అలాగే మళ్ళీ సంవత్సరం రమ్మంటే రాదు, వాళ్ళు 2002 సంవత్సరం రమ్మంటే రాదు. అది ఎలా పోతాడు, 2002 సంవత్సరం ఎలా పోతాడు, మీ పాత వాసంలో పాతవాడు ఉండేది. ఆ కొత్త సంవత్సరం కొత్త సంస్కారాలు అంటే మీరు బాధపడే సంవత్సరాలు ఏర్పాటు చేసుకోండి. దీనికి మీరు చెప్పండి, దానికి స్వాగతం చెప్పండి. పాత వాసన ఉద్దంటే మీ కొత్త వాసన స్వాగతం చెప్పండి. దీనికి మీరు కూడా చెప్పండి, నేను ఇంతకాలానికి పూజించి చేసిన పాత వాసనలో ఈ పూజించింది సరిపోతుంది. దీనికి మీరు కూడా చెప్పండి, ఆ కొత్త వాసనకు స్వాగతం చెప్పండి. అంటే టెన్షన్, మీకు సౌందర్యం ఒక్కలేదు, సాహిత్యం ఒక్కలేదు, జ్ఞానం ఒక్కలేదు, 24 గంటలు పొట్ట. మనం అందరం కూడా పూసంగా కంటే ఎక్కువ తింటాం. ఎప్పుడంటే తినాలి, భగవంతుడు చెప్పినట్టు అయితే, కానీ జనరల్గా మన అవసరమైన దానికంటే ఎక్కువ తింటాం. అంటే నిద్ర ఎక్కువ వస్తుంది, తమగుణం ఎక్కువ వస్తుంది. అంటే మన టైం ఎక్కువ నిద్రలో తమగుణంలో ఎక్కువ ఖర్చు అయిపోతున్నాను. కారణం నేను తమగుణం నిద్రలో ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ఇది జగన్ వ్యవస్థ సంచయం ఉంటుంది. అంటే భగవంతుడి గారికి ఆ జ్ఞాపకంలో స్మరణలో అశ్రద్ధ పనికి రాదు, అజాగ్రత్త పనికి రాదు. నిరంతరం మెరుగుగా ఉండాలి, నీ జాగ్రత్త అవసరం నుంచి మెరుగుగా ఉండాలి. తప్పు ప్రతి నిమిషం ప్రతి క్షణం మెరుగుదల అయితే లేదా అనేక నిమిషాలు మెరుగుగా ఉండమని. అన్ని రోగాలకి పొట్టే కేంద్రం, అన్ని రోగాలకి ఈ పొట్టే కేంద్రం. ఎక్కువ చేసామనుకోండి మొత్తం చేస్తే ఈ మెదడుకెళ్ళే రక్త ప్రసరణ అది తగ్గిపోతుంది. మెదడుకెళ్ళే రక్త ప్రసరణ తగ్గిపోయినప్పుడు మొత్తం చేస్తే మొత్తం మంచమే పడిపోతుంది. అంటే మీరు ప్రతి గంట తెలియచేయడం ఉంటే మంచిదే, లేకపోతే భోజనం చేసేటప్పుడు కొంచెం తెలియచేయడం ఉంటుంది. నేను చెప్పినప్పుడు కృష్ణుడి కంటే బాగా చెప్పాడు, రమణేశ్వర గారి కంటే బాగా చెప్పాడు. ఏ ముఖం నుంచి వచ్చినా నాకు ఆనందం సరస్వతి వస్తుంది. అంటే నువ్వేం చేయాలి, నువ్వు భగవాన్ ఏమంటున్నారు సాధన ఏంటో చెప్పమంటావో. ఇప్పుడు నీ మనసు నువ్వు మాయం చేస్తాను, నీ మనసు నువ్వు మాయించి ఇదే సాధన. సాధన ఏంటంటే నీ మనసు ఎవరిని మాయం చేస్తాను, నువ్వు మాయం చేస్తాను. నువ్వు మనసు ఏం చేయాలి, నువ్వు మాయం చేయాలి. అది ఎప్పుడు గురించే మాయం అవుతుంది, కొన్ని వేందలాది జన్మలు వేయాలి జన్మలకి మనకు కూడా వచ్చేస్తాను. అన్ని మనసులు ఉన్నాయి, అది నీ మాయ చేస్తే నువ్వు అది మాయచేయి, అది మాయచేయి. మనసును మాయచేయి, మనసును మాయచేయాలంటే మాయమవుతుందే. ఎంతో కాలానికి ఉంది, ఎంతో కాలానికి నీ కూడా వచ్చేస్తాయి మనసు. అంటే దాన్ని మాయచేయండి, దానికి ఉపయోగం ఉంటాయి. దాని హృదయంలోకి నెట్టితే ఆ హృదయంలో ఉండడానికి అది మాయమవుతుంది. కానీ కూడా అట్లా మాయం అవ్వదో చేసే అవకాశం కాదు. నువ్వు ఇంతకాలాన్ని మనసు నిన్ను మాయ చేస్తాను. ఇప్పుడు నువ్వేం చేయాలి, సాధన ఏంటి, నువ్వు మనసును మాయ చేయాలి సాధన. దాన్ని మాయచేయి, దాన్ని ఎలా మాయ చేయగలము, దాని యొక్క స్థానం అయితే, దాని మూల స్థానం అయితే, దాని కేంద్రం అయినటువంటి రెండో దాని సంపేక్షమవుతుంది. రెండోది మాయం అవుతుంది, కానీ ఇంకో చూడదు మాయం అవ్వదు. ఒకవేళ మాయం అయినా ఒకవేళ సినిమా నేను కూర్చున్నా మాయం అవ్వదు, మాయం అయినట్టు నటిస్తుంది. అది ఇట్లా పదాలు చాలా గుర్తు వస్తుంది అనుకోండి. ఎందరో మహానుభావులు, ఎందరెందరో మహానుభావులు, మహానుభావులు.
ఆ తలకాయ తీసుకుంటుంది కానీ మన కరాలు ఏంటంటే అది ఏంటంటే దాని విషం పోయిందని కాదు, దాని ప్రవృత్తి పోయిందని కాదు. ఈ బోయ్ సంకేతం లేకుండా పాము ఊడిసిపోతా ఉంటుంది మన కరవలు. ఈ సంకేతాల్లో కూడా మీ మనసు కూడా అంచేరా పొరలయ్యా అంటున్నారు. ఆ సంకేతం అన్నప్పుడు ఇలా తిప్పుతారు, మనమే తిప్పేస్తూ ఉంటాం కడక ఆడి పాడుతూ ఉంటారు, మన మనసు తిప్పారు నాన్న గారు ఇలా తిప్పేసి అలా తప్పుంటుంది. ఆ పాట అయిపోయిన తర్వాత నన్ను నేను ఎక్కడికి పోతాను కానీ వచ్చేస్తాను. ఇవన్నీ టెంపరీ సొల్యూషన్. నేను అదే పనిచేసిన గారు మా ఇంటికి ఎవరైనా వస్తే ఎవరైనా వస్తే 5 పైసలు 10 పైసలు ఇస్తానండి, ఎవరైనా ఇష్టపడేలా ఇస్తాను, దానం చేయాలని చూడని వాళ్ళ గొడవ ఎదురుకోవడానికి వస్తున్నాను అని. దానం చేయాలి మీకు వాళ్ళకి 5 పైసలు ఇవ్వటలేదు, ఇవ్వకపోతే వాళ్ళు కదలడం, వాళ్ళ గొడవ ఎదురుకోవడానికి వస్తున్నాను. కానీ దానం చేస్తే పువ్వు వస్తుంది ఇవ్వటం లేదనుకోని ఇంటికి ఇస్తున్నాను, భగవంతుని వదలడం వాడు అంతర్యాంగా ఉన్నాడు చూస్తున్నాడు కదా అన్నాడు. వాళ్ళకి విజయదాన సమస్యలు చెప్పాడు భగవంతుడు అంతకు దానం చేయటం లేదు, వాళ్ళ ఉపమతాలు బొమ్మలను చూడరు, అందుకే పై పైసలు ఇస్తున్నారంటే దానం గురించి చూడటం లేదు, వాళ్ళు గోడ పళ్ళకి ఇస్తున్నారు అన్నమాట. అంటే అది ఎందుకు ఇస్తున్నారు, ఆయన తలంపై చూసుకున్నారు మంచివాడు చెందివాడు అంటే ఆయన తలంపైనా చేసేస్తున్నారు. ఆ తలంపు ఆ సరిగ్గా చేస్తే ఆయన చేస్తే పది పైసలు పెట్టినప్పుడు కారణం ఏంటో మీకు తెలుస్తాం. అంటే ఈ కురాళ్ళు ఏమని చెప్పాడంటే వంద కాదు ఏమి కాదు మీకు అంతగా మీరు ఇవ్వాలి ఇచ్చే శక్తి ఉంటుంది వద్ది పుచ్చుకోండి అని చెప్తాడు. కురాన్ ఏమైందంటే వద్ది మహాపాపం అని చెప్తాడు. మీకు ఇవ్వగలిగింటే అసలు పుచ్చేసుకున్నావు వద్ది వద్దు మీరు ఇచ్చే శక్తి ఉంటుంది అయితే లేదు పాపాలకి మహాపాపం వద్దు అని చెప్పాడు. కురాళ్ళు మన మీద ప్రవర్తించిన మాట ఇది అని చెప్పండి. అంటే మీ మనస్సును మార్చేయలేదు ఇప్పుడు మీ మనసులో అది ఎప్పుడు మీ మనసు ఎప్పుడు మాయచేస్తాను ఎవరైనప్పుడు పంపాలి పిలిచి మాయపోతుంది అదే సాధన. దాని ఉదయంలోకి పంపడమే మీ భగవాన్ చెప్పింది ఏంటంటే మూర్తి ధ్యానం వల్ల కానీ మంత్ర జపం వల్ల కానీ లేకపోతే ఒక మీరు సినిమా చూడటం వల్ల కానీ సంగీతం వినటం వల్ల కానీ మనసు అనుగుతుంది అడిగినప్పుడు బాగానే ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ విజయం ఇస్తుంది. అంటే మనస్సు అది దాని ఉదయంలో లయ్యమయ్యే వరకు మీకు దుఃఖ కారణం నశించదు. అది ఫైనల్ గా చెప్పింది పర్మనెంట్ సొల్యూషన్. మనకు రోగం ఎలాగో తగ్గినప్పుడు మీకు మీరు దోస్తాడు కాలక్షేపం చేయాలనుకోండి ఆ సమస్యను మనం పరిష్కారం చేసుకునేటప్పుడు త్యాగ సంకేతం మంచిది నీటి నుంచి దోషం కాదు దాన్ని అదంటే కాలక్షేపం అయిపోతుంది. దాన్ని ఏమంటారు నీటి నుంచి దోష ఆ రోగం కట్టడం ఏం శరీరం మీద తగులం కాదనిలోకి ఆ తగులం తీసి కదలవుతుంది దానికి శవాన్ని అధ్యక్షి చెప్పడానికి నీటి నుంచి దోషం దాన్ని చెప్తారు డాక్టర్ల పేరు. అంటే రోగం కట్టడం శరీరం అక్కడి నుంచి ఇక్కడికి ఆ చూపి చెప్పుకోవచ్చు ఆ దగ్గర నుంచి ఈ గదిలోకి ఈ గదిలోంచి ఆ దగ్గర చెప్పుకోవచ్చు టీవీ గదిలో కూర్చోడానికి నీటిలో శరీరం పడుతుంది ఉపయోగపడుతుంది. అందుకని అసలు రోగం కట్టడం ఈ శరీరం ఆ తీసి చెప్పుకోవడానికి బిడ్డలు పనికి వస్తాయని దాన్ని నీటి నుంచి దోషం అంటారు. ఏంటది ఇప్పుడు సంగీతాలు మూర్తి జనాలు నీటి నుంచి దోషం తాత్కాలికంగా కార్యక్షణం అవుతుంది కానీ అసలు రోగం పరిష్కారం అవ్వదు నువ్వు రాబోయే జరిగిన నీకు కూడా వచ్చేస్తుంది శరీరం కాదు కానీ అసలు వచ్చేస్తుంది మొత్తం నుంచి ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ నిన్ను నీ మనసు ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ పంపు అక్కడ ముంచు అక్కడ ముంచు అది కలిగిపోతుంది అప్పుడు అదృశ్యం అవుతుంది ఇదేప్పుడు అది అదృశ్యం కాదు అది వేరే లేదు సమస్య లేదు నీకు అది ఎంతకాలానికి అడిగింది మాయ చేస్తాను ఇప్పుడు దిగుంది కానీ మాయ చేయడానికి ప్రయత్నించాయి దానికి ఒక సాధన లేక ముద్దు పేరు పెట్టారు దానికి పేరు పెట్టారు ఏం జరిగి సాధన కొన్ని మంది ఐదు నిమిషాలు సాధన చేస్తారు మీరు సాధన చేశామని ఐదు గంటలు చెప్పుకుంటారా అది ఐదు నిమిషాలు సాధన పోవటాను ఇటువంటి చంద్ర పనులన్నీ చేయటానికి ముందు మన భక్తులు కూడా అగ్రహంగానే వాడు ఇప్పుడు చేస్తాడు తెల్లవారుజాము నాలుగున్నరకి ఐదు గంటలకి ఐదు నిమిషాలు చేస్తాడు ఐదు నిమిషాలు చేసింది అది వాళ్ళు వేకింగ్ స్టేజ్లోకి వచ్చాడు ఐదు గంటలు చెప్తాడు ఐదు నిమిషాలు సాధన చేశాను ఐదు నిమిషాలు సాధన ఏంటి ఐదు ఐదు అప్పుడు నిజంగా ఐదు నిమిషాలు చేసిన మాట నిజమే అంటే ఐదు గంటలు చెప్పి ఆడు చేసి సాధన అంతా పోగొట్టుకుంటే ఆడే పోగొట్టుకుంటాడు. దీన్నే గజస్నానం అంటారు. గజస్నానం అయితే ఏమిటి శుభ్రంగా స్నానం చేస్తుంది మళ్ళీ గట్టి మీద వచ్చేస్తుంది వీళ్ళంతా బాడీ చేసేసుకుంటాడు. వాళ్ళు ఐదు నిమిషాలు చేసిన మాట నిజమే మరి పోవాలి కదా ప్రాపర్టీ కర్మరానిపిస్తారు సాధన పలికించారు కర్మార్థం అది పోవడం కోసం నేను చెప్తానమాట. ఏది నేను ఐదు ఐదు నిమిషాలు చేసిన ఐదు నిమిషాలు రాత్రి మళ్ళీ నిద్రపోయే వరకు చెప్తే ఐదు నిమిషాలు సాధన కష్టం పోతుంది. ఎందుకు వచ్చింది సాధన అండి అసలు సాధన చేసేవాడు దొంగ అసలు సాధన ఎవరు చేస్తారు మనసు చేస్తున్న ఆడే దొంగ ఆడే మాయం చేయమంటున్నారు భగవానికి. ఇక్కడ సాధన శరీరం చేయదు ఎవరు చేస్తారు మనసు చేస్తుంది వాడే దొంగ ముందు మాయం చేయదు పేరు ఎదిరిపోతుంది ఆడే పెంట ఎవరో ఈ మనస్సే పెంట ఈ మనస్సే పేడ వాడు మాయం చేయండి మరి ఆ సాధన చేసేవాడు మాయం చేయదు వాడే ఉన్నాడు నేను నిలవని ఆడు కూర్చుంటున్నాడు ఆరు మూలంలోకి పంపితే ఆరు మూలంలో కానీ మనసు పంపుతేనే కానీ వాడు నిజం కాదని సంగతి నీకు తెలియదు. అంటే నువ్వు మనసును నిన్ను మాయ చేస్తాను ఇప్పుడు నువ్వు మనసులు మాయించి కానీ ఏం చేస్తారంటే మీరు మెల్ల వస్తువు వేసుకున్నట్టు మీ గంట చేతి ధ్యానం చేశామండి రెండు గంటలు చెప్పారు రెండు గంటలు చెప్పి గుండెకి అభిషేకం చేయించామండి ఈ తలంపుడు ఈ మాటలు ఎంచుకండి వాడు చేశాడు ఈ చెమట ఎంచుకో అమలు పోవటాను అది ఎలా పాడైపోవాలి కదా చేసింది చెప్పడానికి అసలు ఈ మధ్యన ఒక అడిగారు ఇదేంటే మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు కానీ ఏం చేయరు ఏం చేయను కాబట్టి చెబుతున్నానన్నాడు ఆయన చేస్తే చెప్పడానికి అన్నాడు. మనం కూడా మాటలు తగ్గించుకోవాలి పని ఎక్కువ చేయాలి అప్పుడు మీరు బాగుపడతారు మీ కుటుంబం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది. 24 గంటల మాటలే పని సొన్నా అంటే నీ లోపల చైతన్యానికి పరిమితి లేదు మనిషికి పరిమితి మనోమూలంలో ఉన్న చైతన్యానికి పరిమితి లేదు. నువ్వు పరిమితుల్లో ఉన్నావంటే ఇంట్లో చూసేలా ఉంటే మనసులో ఉన్నావని అంట కదా. ఇంకోటి మన కుటుంబ సభ్యుల్లో నుంచి వచ్చే ఒత్తిడి కంటే సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి కంటే లోపల నుంచి వచ్చే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మనకు. అదే మీ ఇంటికి వెళ్ళి పరిస్థితి చూసుకోండి అరే మీ భర్త వల్ల మీకు వచ్చే ఒత్తిడి కంటే మీ మనసు నుంచి వచ్చే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అందులో లోపల గుణాలు ఉంటాయి కదా ఆ గుణాల నుంచి వచ్చే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఈ మనసుని మాయ చేసి ఆ ఒత్తిడి పోతుంది, నేను ఒత్తిడి పోతుంది. ఒత్తిడి అక్కడ దేనికి? మనసుకే. ఎప్పుడైతే దాని మనస్సును ఉన్నాయని ఎప్పుడైతే నువ్వు మాయం చేశావు, మనసు ఉన్నాయో ఎప్పుడైతే నువ్వు మాయం చేశావు, ఉన్నది అది ఒకటి ఏం లేదని సంగతి నీకు అనుకున్నావు. ఫైనల్ వర్డ్, లాస్ట్ వర్డ్ ఉన్నది. నువ్వు ఎప్పుడైతే మనసును తీసుకుని వర్గంలో లైవ్ చేసావు, ఉన్నదా ఒకటే అది తప్పించి ఇంకేమీ లేదు అన్నట్టు నువ్వు అనుభవం నీకు వస్తుంది. అనుభవం రావటమే కాదు, శాంతి సాగరంలో, ఆనంద సాగరంలో, కాంతి సముద్రంలో ఉడిసిలాడతావు. ఎడి చూసినా ఆనందమే, ఎడి చూసినా శాంతి, ఎడి చూసినా సుఖం. ఈ గౌరవాలు అగౌరవాలు గొప్పలు చెప్పలు దేహానికి సంబంధించిన విషయం. నేను ఎవరైనా ఊరే చెప్తారనుకోండి అది దేహానికి సంబంధించిన విషయం, ఎవరైనా అవమానం చేస్తారనుకో అది దేహానికి సంబంధించిన విషయం. అది ఇంకోటి ఊరేగింపుల వల్ల మనసు బాధ్యమకానికి వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని అవమానం చేస్తే బాగా మనసు లోపల కడుపు. ఎవరైనా మిమ్మల్ని అవమానం చేశారనుకోండి మనసు లోపల కడుపు. మీరు ఎవరైనా స్వార్థాలు చేస్తున్నారు కూడా మనసు లోపల కడుపు. బయటకు వచ్చేస్తుంటే వాళ్ళు ఏం చెప్తారు? ఇంకా ఓకేదాం. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నారంటే జనం నువ్వే రాముడు అయ్యాలంటే ఆడ అజ్ఞా ఆయన కాబోసాలనుకుంటున్నారు పాప వాడు. కృష్ణుడే నువ్వు ఎలా వచ్చావంటే వాడు కాబోసాలనుకుంటాడు. నీ చుట్టాలు ధారించబడి నీ చుట్టాలు తయారవుతున్నారు. నువ్వే కృష్ణుడంటే ఆడు అనుకోవడం కాబోసనుకోవటం. వీడు ఎన్నివాడు కూడా నేను చూసి వాడు కూడా ఏమో కాబోసమో కృష్ణుడు కాదు కృష్ణుడు ఎందుకు అనుకుంటాడు. 1946 రైతాంగ్ర వీఎస్ శ్రీనివాస శాస్త్రి చచ్చిపోయాడు, చనిపోయాడు. ఆయన ఆంధ్ర భాషలో తెలివిద్దరు వాడు. అంటే గాంధీ గారు ఎప్పుడు ఇంగ్లీష్ బుక్స్ రాస్తే అక్కడ పొరపాటు ఉంటే సవరించి రైతాంగ్ర వీఎస్ శ్రీనివాస శాస్త్రికి పంపించేవాడు. 1946 మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ చనిపోయాడు రైతాంగ్ర వీఎస్ శ్రీనివాస శాస్త్రి. మనం ఆయన మనసులో ఎప్పుడు కూడా వెబ్స్టర్ డిక్షనరీ ఉంటుంది. పక్కన వెబ్స్టర్ డిక్షనరీ లేకుండా ఈ శ్రీనివాస శాస్త్రి గారు ఎప్పుడు నిద్రపోవడం. రాత్రి 2 గంటలు నిలిపిస్తే డిక్షనరీ అంత ఇంగ్లీష్ పిచ్చోడు ఆయన, భాష పిచ్చోడు ఉంటారు ఆయన. ఆయన ఆంధ్ర గాంధీ గారు ఎప్పుడైనా ఇంగ్లీష్ పుస్తకాలు రాస్తే అవసరం ఎక్కడ పొరపాటు ఉండే సరిచేసి పంపారు. ఆయన 46 చనిపోతే ఆయన ఇంకా 10 రోజులు చనిపోతారంటే మహాత్మా గాంధీ గారు పైగా ప్రత్యేకంగా ఆయన ఎక్కడున్నారు కానీ ఆయన చూడటానికి వచ్చారు మెడ్రాస్. ఎవరిని చూడటానికి? శాస్త్రి రైట్ హ్యాండ్ మన వీఎస్ శ్రీనివాస శాస్త్రి. ఆయన చూడటానికి గాంధీ గారు స్వయంగా హాస్పిటల్కి వచ్చారు. చూస్తే గాంధీ గారిని ఆయన చూడటానికి వచ్చేసారు. నేను కన్నడ వచ్చేసాను. ఎవరికి? శ్రీనివాస శాస్త్రి. గాంధీ గారు అందరి వాడు ఆయన చూడటానికి వచ్చేసాడు. ఆయన కన్నడ పడి ఏం చేశాడు? ఇంకా నువ్వే రాముడయ్యా అన్నాడు. ఎవరు? శాస్త్రి గారు. వాట్ నాన్ సెన్స్ మిస్టర్ శాస్త్రి గారు స్పీక్. నువ్వు సెన్స్ మాట్లాడుతున్నావు, నాన్ సెన్స్ మాట్లాడుతున్నావా? నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు, సెన్స్ మాట్లాడతలేదు. వాట్ నాన్ సెన్స్ మిస్టర్ శాస్త్రి గారు స్పీక్. రాముడు ఎవరు? రాముడు ఎటువంటి వాడు నాకు తెలియకపోతే నువ్వు నన్ను రాముడు అనుకుంటే ఒకటి నిజమేదాన్ని కాబోసు అనుకుంటా. రాముడు ఎవడో నాకు తెలుసు. ఈ పుట్టిన ఉండే నిజంగా గాంధీ గారు ఎవరైతే రాముడు ఎత్తివాడు నాకు తెలియకపోతే మిమ్మల్ని రాముడు అనుకుంటుంది. ఎవరైనా ఏదో నేను రాముడు అంటున్నాను ఎవరు కాబట్టి రాముడు ఇచ్చివాడు నాకు తెలుసు. రాముడు ఇచ్చివాడు నాకు తెలుసు. నువ్వు నేను రాముడు అంటే రాముడని నేను ఎందుకనుకుంటాను? మిస్టర్ శాస్త్రి ఇంగ్లీష్ అన్నాడు మాట. మిస్టర్ శాస్త్రి వాట్ నాన్ సెన్స్ స్పీక్. నువ్వు నాన్ సెన్స్ మాట్లాడుతుంది, సెన్స్ మాట్లాడుతున్నావు. ఏ రాముడు అంటే గాంధీ గారు సంతోషిస్తారు, నువ్వు మాట్లాడుతున్నావు. మాట్లాడి సెన్స్ అంటే నాన్ సెన్స్ అన్నాడు. ఆ రాముడు ఎవరు నాకు తెలియదని కోసం, రామాయణం నాకు తెలియదని కోసం ఏమో కాబోసం నేను అనుకుంటాను అన్నారు. మనం ఉంది అనుకునేది చివరికి భక్తి మార్గంలో కూడా మనకి వివేకం లేకపోతే, విచక్షణ లేకపోతే చివరికి కుట్ హాస్పిటల్ దగ్గర రోడ్లు వస్తాయి మనకు. తీరస్ అడ్రస్ విశాఖపట్నం మెయిన్ హాస్పిటల్. ఊర్హాగుడి అంటే కాబోసం ఇంకా అమాయకం కాదా? రామగౌరవ నాకు తెలిసి చెప్పాడు కాదు. ఓం శ్రీ సాయిరామ్ 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 ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ 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 ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ 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 ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ 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 ఓం శ్రీ సాయిరామ్. వాళ్ళు దత్తాత్రేయుని గురించి వాళ్ళు ఇక్కడ మనం సమావేశం ఉండడానికి సాయిబాబా గారి గురి మీరు ఊహించడం మనం ఇక్కడ ఆహ్వానించడానికి కారణం ఏంటంటే దత్తాత్రేయుని గురించి కాబట్టి ఇక్కడ ఆహ్వానించారు. దత్తాత్రేయుల్లో కొన్ని గొప్ప గుణం ఏంటంటే మొదటి వాళ్ళు ఏ మంచి గుణం ఉందో నేర్చుకున్నాడు. తన అన్నపూర్ణ దగ్గర నుంచి మంచి గుణం నేర్చుకున్నాడు. నాకంటే అన్నపూర్ణ గురువు అన్నాడు. స్వయంగా ఆయన అవతార పురుషుడయ్యి మంచిదని అన్నపూర్ణ దగ్గర నేర్చుకున్నాడు అనుకోండి. నాకు అన్నపూర్ణ గురువు అన్నాడు. పద్మ దగ్గర ఏకాగ్రత నేర్చుకున్నాడు అనుకోండి. ఏకాగ్రత ఉన్నాడు పద్మ దగ్గర. నాకు ఒక్క గురువు కాదు, అనేక మంది గురువు ఉన్నారు. ఎవరి దగ్గర ఏ మంది ఏది మంచి నేర్చుకుంటే వాడిని గురువు అని వాడు తప్పక్కడ. స్వయంగా అవతార పురుషుడు అయినప్పటికీ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ నారాయణ. అంటే నీ హృదయంలో ఆత్మానుభూతి పొందినప్పుడు, దైవానుభూతి పొందినప్పుడు, ఈశ్వర సాక్షాత్కారం పొందినప్పుడు గుండె దేవుని చూసినట్టుండదు. నువ్వు ఏదైతే నువ్వు అనుభూతి పొందావు, అనుభూతి స్వరూపంలో వ్యక్తం అవుతుంది, ఏదో వ్యక్తం అవ్వదు, అది స్వరూపంలో వ్యక్తం అవుతుంది. అంతకంటే ఇంకో లేదు అంటే ప్రేమించింది, అది అక్కడ ఫైనల్. అది స్వరూపంలో వ్యక్తం అవుతాయి కాదు, అంతకంటే ఇంకోటి లేదని పండుగ నీకు తెలిసింది. అప్పుడు ఈ చావుడు పుట్టుకుని ఈ సంసారంలో ఉన్న కష్టసుఖాలు ఈ గొప్పలు చెప్పలనే పరంపరని పండుగ నీకు తెలుసు. ఈ గౌరవాలు అగౌరవాలు కూడా విద్యా తలంపులు. నువ్వు గౌరవం వస్తే సంతోషించినా విద్యా తలంపే, అగౌరవం వస్తే కుంగిపోయినా డిప్రెషన్ వద్దనే అది కూడా విద్యా తలంపే. అంటే హృదయంలో ఉన్నటువంటి నీ అనుభవం తప్పించి మిగతా ఏ రకమైన తలంపులు వచ్చినా అన్ని తలంపులు విద్యా తలంపులే. దేహగతమైన నేనికి ఏ తలంపు వచ్చినా అన్ని కూడా విద్యా తలంపులే. గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా విద్యా తలంపులే. ఓం నమో నారాయణాయ, ఓం నమః భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, 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 ఓం శ్రీ సాయిరాం సాయిరాం, ఓం శ్రీ సాయిరాం 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 సాయిరాం, ఓం శ్రీ సాయిరాం సాయిరాం సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. ఓం.